లో ఆధ్యాత్మిక విద్య యొక్క మూడు లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే పేజ్ 6 లో మానసిక పరిష్కారము భావనాత్మక ఉత్కృష్టత. ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరము మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ రెండు పదాలు. మొట్టమొదటి ఏంటి అంటే మానసిక పరిష్కారము అంటే ద వే ఆఫ్ థింకింగ్, నీ ఆలోచన విధానము ఫైన్ ట్యూన్ అవ్వాలి. దానికి రిపీటెడ్ గా ఒకే మాట నేను అన్నిసార్లు చెప్పినా మీకు దాని ప్రాముఖ్యత అర్థమవటం లేదు. ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీర్ లాగా ఆలోచించాలి, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ లాగా ఆలోచించాలి, కెమిస్ట్ అవ్వాలంటే కెమిస్ట్ లాగా ఆలోచించాలి, ఫిజిసిస్ట్ అవ్వాలంటే ఫిజిసిస్ట్ లాగా ఆలోచించాలి. అది ఒక రోజులో ఏం రాదు, మీకు ఒక రోజులో రాదు, చాలా సంవత్సరాలు కష్టపడినా రాదు, రాకపోతే ఫెయిల్యూర్స్ అంటాం. చార్టెడ్ అకౌంటెంట్ ఆ పరీక్షలో రాస్తున్నప్పుడు మీకు తెలుసు పరీక్షకు రాసిన వాళ్ళలో 90% పాస్ కాదు. అంతేత చదవటం మానేస్తున్నారా వాళ్ళు? అంటే నీ జీవిత విధానంలో ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటున్నప్పుడు నీకు కావలసిన మానసిక పరిష్కారం తెలియాలి. వాట్ టైప్ ఆఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ అది మనకి తెలియదు. అందువల్ల ఆధ్యాత్మికత మనకి ఫలితాలు ఇవ్వటం లేదు. నువ్వు ఆలోచించే విధానము మార్చుకుంటే చాలు నీ జీవితంలో చమత్కారాలు వస్తాయి. డబ్బులు చాలా ఈజీగా వస్తాయి, నువ్వు ఒక చోట కూర్చుంటే చాలు. ఈ షాప్ కీపర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా మీ ఇంటికి వస్తున్నారా ఏంటి? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ దగ్గర ఇచ్చేదేదో ఉంది, నీకు కావలసినది వారి దగ్గర ఉన్నది. ఈ ఆధ్యాత్మిక జగత్తులో కూడా సమాజానికి నువ్వు ఏమి ఇస్తావు అన్నది ఉంటే నీ దగ్గరికి వస్తారు. సాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? శరీరం వదిలేసిన శివుడి కిందకి వెళ్తున్నావు, ఎప్పుడో రాతి విగ్రహంగా మారిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మధురకి అయోధ్యకి ఎందుకు వెళ్తున్నారు? దేర్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ గెట్ దేర్, లేకపోతే వెళ్ళం కదా. ఇది అర్థమవుతోందా మీకు? ఇది అర్థమవుతే మీ జీవితాలు మారుతాయి, ఒక రోజులో మారదు, ఇంపాసిబుల్. అందులో ఆధ్యాత్మికత అనేది ఒక రోజులో మారేది కాదు, జన్మ జన్మలలో మారుతుంది. ఒక జన్మలో మారేది కాదు అది. కానీ గురువులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు పుడుతున్నటువంటి వ్యక్తులు ఎనీవన్ ఏ టు జెడ్, వాడు అమెరికాలో పుట్టాడో ఇంగ్లాండ్లో పుట్టాడో ఎక్కడో అడవిలో అసలు ఆధునికత అంటే తెలియనటువంటి ఒక మారుమూల కుగ్రామంలో పుట్టాడు, ఎవడైనా గ్యారంటీ ఋషులు ఏమిస్తున్నారంటే 5 ఏళ్లు కనుక నువ్వు ఇలా జీవిస్తే నీకు సిద్ధులు వస్తాయి. ఇంతేంటే అనేక జన్మలు బట్టి మీరు దీనికి ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ శ్రద్ధ నీకు తెలియాలి, ఈ విశ్వాసం నీకు ఉండాలి. ఇందులో లాజిక్ ఏం లేదు. మీకు గురువుల మీద విశ్వాసం ఉండాలి, వాళ్ళు కబుర్లు రాళ్లు కాదు. కేవలం మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ మాట అంటం లేదు. ఖచ్చితంగా మానవ శరీరధారి అయినటువంటి ఏ వ్యక్తి ఎక్కడ ఉన్నా, స్త్రీ అయినా పురుషుడైనా నిగ్రో అయినా కమ్యూనిస్ట్ అయినా రేషనలిస్ట్ అయినా ఏ ఇష్టి అయినా ఐదేళ్లు కనుక నువ్వు పద్ధతిగా దీని ప్రకారం జీవిస్తే నీకు సిద్ధులు వస్తాయి. దీనికి కావలసినటువంటి మానసిక పరిష్కారం మీరు చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నాడు అక్కడ, భావనాత్మక ఉత్కృష్టత. భావనలు శూన్యం మనకి ఈనాడు అసలు మన మానవ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇమోషన్స్ హ్యావ్ నో వాల్యూ. భావనలు అంటే ఇమోషన్స్. ఎవడైనా ఇమోషనల్ గా ఉంటే వికరిస్తాం కూడా అవండి. దేశం మీద ప్రేమ ఒక్కడికి లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ ఒక్కడికి లేదు, పిల్లల మీద ప్రేమ ఒక్కళ్ళకి లేదు. మీకున్నది మోహం, ప్రేమ కాదు. ప్రపంచం ఏమనుకుందో అనేటటువంటి భయంతో మనం మిమ్మల్ని పోషిస్తున్నామేమో అని నాకు డౌట్. లేకపోతే ఎప్పుడో వదిలిద్దామేమో వాళ్ళని. ఇక్కడ ఇమోషన్స్ లేవు, భావనలు లేవు. ఆ భావనాత్మక ఉత్కృష్టత కావాలి, మానసిక పరిష్కారం కావాలి. మానసిక పరిష్కారం అంటే నేను చెప్పింది అర్థమవుతుందా? అది మీకు అర్థం కాకపోతే ఈ మొత్తం గురువుగారి యొక్క ఆర్టికల్స్ కి వాల్యూ లేదు. నువ్వు ఒక ఆధ్యాత్మిక వేత్త లాగా ఆలోచించటం నేర్చుకోవాలి. రేషనలిస్ట్ అని ఎవరినంటాం? రేషనలిజం లాగా ఆలోచించేవాడిని. కమ్యూనిస్ట్ అని ఎవరినంటాం? కమ్యూనిజం ని ఆచరించేవాడు. డెమోక్రాట్ అని ఎవరినంటాం? డెమోక్రాటిక్ వేలో ఆలోచించేవాడు. మరి ఆధ్యాత్మిక వ్యక్తి ఎలా ఆలోచించాలి? ఏ విధమైనటువంటి ఇమోషన్స్ వాడికి ఉంటాయి నేర్చుకోవాలి మనం. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి ఆరో పేజీలో. ఇది నేను క్లాస్ అయిపోయాక మీరు స్టడీ గ్రూప్ గా పెట్టుకోండి. విని వెళ్ళిపోతే ఏమీ లాభం లేదు. యూ హ్యావ్ టు ఇవాల్వ్. ఈ సంస్థ ఆధ్యాత్మిక వేత్తల సంస్థగా రూపొందించాలి అని నా కోరిక. యోగి కులముగా మారాలి అని నా కోరిక. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, కచ్చిన్నోభయ విభ్రష్ట. ఇటు యోగం చేసుకుంటూ ఉంటాడు, యోగంలో సిద్ధి రాదు వాడికి. మెటీరియలిజం గా నన్ను యుద్ధం చేయడానికి వీల్లేదంటున్నావు నువ్వు. మరి ఇలాంటప్పుడు ఉభయభ్రష్టత్వం పొందుతానేమో నేను అంటే చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్తాడు, నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతి తాతగచ్చతి. ఈ మార్గంలో ఉన్నటువంటి వాడికి అసలు దుర్గతి ఉండదు. ముందు కృష్ణుడు చెప్పిన ఆ మాట మీద నీకు నమ్మకం ఉండాలి. ఈ మార్గంలో వెళ్తే కష్టాలు వచ్చాయనేటువంటి మూర్ఖత్వం వదులుకోవాలి. కష్టాలు ఎందుకు వచ్చాయంటే మీరు ఇదివరకు చేసే తీసి పనుల వల్ల. ఈ మార్గంలో ఉండటం వల్ల మీకు కష్టాలు రావు, అసంభవం. అది బెంచి కొట్టడం అనేది లేదు. ఎంత మూర్ఖులో భారతీయులు ఆ మూర్ఖత్వంలోకి ఎలాగయ్యారో నేను రిపీటెడ్ గా ఏడుస్తూ ఉంటాను. నేను దేవుణ్ణి పూజ చేశాను, నాకు కష్టాలు వచ్చాయి. చాలా మంది అమలాపురం అక్కడికి వెళ్తే నాకు చెప్తారు, చూశారండి వాడు శ్రీశంకర పూజ చేసి నాశనం అయిపోయాడండి. వాట్ నాన్సెన్స్! హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకో కారణం వల్ల నాశనం అయి ఉంటాడు వాడు. పూజలు చేసినందువల్ల నాశనం అవడు, కష్టపడకపోవటం వల్ల నాశనం అవుతాడు, సాధన చెయ్యకపోవటం వల్ల నాశనం అవుతాడు, చెయ్యకూడని పనులు చేయటం వల్ల నాశనం అవుతాడు. ముందు ఆ కాన్ఫిడెన్స్ వస్తే చాలు మీకు. ఆధ్యాత్మిక జగత్తు వల్ల ఇన్ని యుగ యుగాలుగా మనం చదువుతున్నాం, ఒక్కడిని మీరు చూపించగలరా వీడు ఆధ్యాత్మిక సాధన వల్ల నాశనం అయ్యాడు? చూపించండి ఒక్కడిని, మిమ్మల్ని తప్ప. మేమున్నాం కదా సార్ అంటే మీ సాధన మీకు తెలుసు కదా ఎంత గొప్పగా చేస్తున్నారు. ఎగ్గొట్టడానికి మనం వేసేటటువంటి వేషాలు ఇవి. నథింగ్ ఎవర్ హ్యాపెన్స్. ఇంకో మాట అంటాడు భగవద్గీతలో, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయా. మహత్తరమైనటువంటి భయం అంటే ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక జగత్తులో చచ్చిపోవటం. సావు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మా అమ్మాయికి పెళ్లి అవుతుందా కదా, నాకు ఉద్యోగం వస్తుందా కదా, నాకు ప్రమోషన్ వస్తుందా కదా. అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఇవి భయాలే కాదు, అసలు అలాంటివి జరగవు. నువ్వు ఈ జగత్తులోకి వచ్చావు అంటే నీకు కావలసినవన్నీ ఆటోమేటిక్ గా నీ వైపుకి ప్రవహిస్తాయి. ప్రవహించటం లేదు అంటే కారణం ఏంటి అంటే యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్. అంతే. ఆ ధైర్యం, ఆ నిష్ఠ, ఆ సబూరి, ఆ ఫెయిత్, ఆ శ్రద్ధ ఉండాలి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోరే. స్వల్పంగా అయినా ఇది ప్రాక్టీస్ చేస్తే సావు నుంచి నువ్వు దూరం అయిపోతావు. నువ్వు సావు ఇంకా ఆ మానసిక పరిష్కారం. మెడిసిన్ చదివితే నేను మందు ఇవ్వగలను, సర్జరీ చదివితే నేను ఆపరేషన్స్ చేయగలను. కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు ఆ విద్య చదివావు అనుకో, మున్నాబాయి ఎంబీబీఎస్ వాడు నిద్ర చూడగానే ఏమయ్యాడు, వాడు తిరిగి ఛాన్ పడ్డాడు. ఇంకా వాడేం చేస్తాడు అంటే నీ ఉద్దేశం, వాడు అలా పడిపోయాడు కనుక ఇంకెవరికి మెడిసిన్ రాదా, డాక్టర్ అవ్వలేడా? పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పింది? అంచేతే ఎవడో ఒకడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాడంటే వాడికి ఆ భావనాత్మక ఉత్కృష్టత లేదు. నిద్ర చూడగానే పడిపోతున్నాడు వాడు. మానసిక పరిష్కారం లేదు, నిద్ర చూడగానే చేతులు కాళ్ళు వంగుతున్నాయి. మరి ఏం చేయాలి వాడు? ధైర్యం తెచ్చుకోవాలి, ఎబిలిటీ తెచ్చుకోవాలి. ఉదాహరణ అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ మానసిక పరిష్కారం లేకపోతే, భావనాత్మకమైనటువంటి ఉత్కృష్టత లేకపోతే ఏ విద్య రాదు మీకు. ఈ విద్య కాదు, ఏ విద్య కూడా మీరు నేర్చుకోలేరు. రెండోది ఏం చెప్తున్నారు అక్కడ, దాని కిందనే ఉన్నది, విచారణ మరియు కార్యపద్ధతి. ఆరో పేజీలో లాస్ట్ కింద నుంచి థర్డ్ లైన్ లో చదువుతున్నాను నేను. విచారణ కార్యపద్ధతి. ఈ విచారణ కార్యపద్ధతి కూడా కరెక్ట్ గా లేదు. చదువుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇది తెలియనటువంటి ఒక్క స్టూడెంట్ ఉన్నాడా? మీకు తెలుసు, నాకు తెలుసు, యాజ్ ఎ లెక్చరర్ ఇంటర్మీడియట్ లో 90 మార్కుల కంటే తక్కువ రావటం కుర్రవాడి ఫూలిష్నెస్ తప్ప ఇంకేమీ కాదు. 90 మార్కులు గ్యారంటీగా వచ్చేస్తాయి చదువుకుంటే. రెసిడెన్షియల్ కాలేజెస్ లో మార్కులు అందుకు వస్తున్నాయి. అదే విధానంగా చదివితే ఎవరికైనా 90 మార్కులు వస్తాయి. యాజ్ ఎ లెక్చరర్ నేను చెప్తున్నాను. నేను మరి రావటం లేదు, ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే తప్పవరిది స్టూడెంట్. ఇది విచారణ ఉంది చదవాలి అని, కార్యపద్ధతి లేదు చదవడు. మీరేం చేస్తారు? చదువుకో 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 అంటారు. చదువుకుంటే ఏం రాదు, చదువుకున్నట్టు ఒక పద్ధతి ఉంది. చదివినంత మాత్రమే వచ్చేది, చదవటానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. అది ఏ పేరెంట్కి తెలీదు. మాట్లాడితే చదువుకో 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 చదువు. నేను ఎంతమంది ఇళ్లలోకి వెళ్తాను, ప్రతి ఇళ్లలోనూ నాకు రెండు రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకటి ఏంటంటారంటే, పేరెంట్స్ మాస్తారు, మా పిల్లలు మీ మాట వింటారు. నాకు చాలా జాలేస్తుంది ఆ పేరెంట్స్ మీద. ఏంటి వాళ్ళు అనే మాట ఏంటంటే, మా పిల్లలు మీ మాట వింటారు. ఓకే, దాని తర్వాత వాళ్ళు అన్న మాట మీద నాకు ఎంత కోపం వస్తుందో మీకు తెలీదు. అందువల్ల మా మాటలు మీ మాటలుగా చెప్పండి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్? భావం అర్థమవుతుంది, ఎంత మూర్ఖత్వం అది. గురువుల్ని అలాగే మీరు ట్రీట్ చేస్తున్నారు, నన్ను అలా ట్రీట్ చేయలేరు. నేను ఓపెన్ గా చెప్తా, నాకు నచ్చింది నేను చెప్తాను తప్ప మీ చేతిలో కీలు బొమ్మను కాను. అంటే నేనెందుకు గురువుని? మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి. కానీ పేరెంట్స్ బుర్రలు అలా ఉన్నాయి. ఐ వోంట్ డూ దాట్. పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను చెప్తే చేస్తారు వాళ్ళు, దానివల్ల చేస్తారు. ఇది దేని గురించి చెప్తున్నాను? విచారణ కార్యపద్ధతి గురించి విశ్లేషణ చేసి చెప్తున్నాను నేను. అంచేత మీరు ఆలోచించటం నేర్చుకోండి, ఆలోచించటం పిల్లలకి నేర్పండి. ఆలోచించటం మనం నేర్పటమే, పిరికి మందు మనం పూస్తున్నాం. ఎప్పుడు మనం మన పిల్లవాళ్ల మాట ఎత్తినా నీకేమొస్తుందిరా, నువ్వేం చేస్తావురా ఈ మాట అనని ఒక్క తల్లిదండ్రులు నాకు చూపిస్తే నేను స్పిరిచువలిజం పక్కన పడేస్తా. నీలో ఎవరు ఈ మాట అనలేదా మీ పిల్లల్ని? నువ్వేం చేస్తావురా, నీకేమొస్తుందిరా, నీ వల్ల ఏమవుతుందిరా, పక్క వాళ్ళని చూడు. ఈ మాట అనని ఒక్క పేరెంట్ని చూపించండి నన్ను. వాట్ ఇస్ దట్ నాన్ సెన్స్? మీరు పేరెంట్లా అంటే విచారణ గురించి నేను మాట్లాడు. నీకే నీ పిల్లవాడి మీద నమ్మకం లేకపోతే ఇంకా వాడు ఏమి చూస్తాడు లైఫ్? చాలా మంచి పిక్చర్ చూస్తున్నాను నేను. ఇవాళ ఓ పిక్చర్ చూశాను నేను, సీడీ గౌతమ్ ఎస్ఎస్సీ ఏదో కింద ఉంది కదా, అందులో హీ వాంట్స్ టు డ్రైవ్ ఎ కార్బరేటర్ స్పీడ్ అంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేటటువంటిది. ఫ్రెండ్స్ అందరూ వాడిని డిస్కరేజ్ చేస్తారు ఒక అమ్మాయి తప్ప. మీరు మీ జీవితంలో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేశారో ఆనెస్ట్ గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మేము ఉన్నాము, ప్రపంచం ఏమంటే నీకేంట్రా నేనున్నా నీ వెనకా కదా అన్న పేరెంట్ ఒక్కడ కనిపించలే నాకు. స్టిల్ దే ఆర్ గ్రేట్ అండ్ లెర్నింగ్, అది వాళ్ళ గొప్పతనం. మీ గొప్పతనం మాత్రం ఖచ్చితంగా కాదు, అది అర్థం చేసుకోండి. ముందు విచారణ గురించి చెప్తున్నాను. మరి విచారణ తర్వాత ఏం చేయాలి? కార్యపద్ధతి. నువ్వు ఆలోచించింది యాక్షన్లో పెట్టాలి. నీకు చేద్దాం అనుకున్నాను మాస్టరు, కానీ ఎప్పుడో ఖాళీలు పోయాయి, కానీ మన జీవితాల్లో ఖాళీలు పోవటం లేదు కదా. ఖాళీలు పనికిరావు. నేను చేద్దాం అనుకున్నాను అంటే కుదరదు, చెయ్యాలి. చాలా అర్థమవుతుందా? మానసిక పరిష్కారము, భావనల ఉత్కృష్టత ఒక లెవెల్, దాని తర్వాత ఆలోచన, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం. అది చేస్తే జరిగే చమత్కారం ఏంటో 7వ పేజీలో చెప్తున్నారు ఆయన. అంతరంగ పరిస్థితులు, బహిరంగ పరిస్థితులు గ్యారంటీగా మారుతాయి. ఇందులో బహిరంగ పరిస్థితులు ఎలా మార్చాలి అని ఎవ్వడో చెప్పటం లే ఆధ్యాత్మికతలో. ఎప్పుడు కూడా నీ అంతరంగము మారితే బాహ్య పరిస్థితులు మారిపోతాయి. పూర్వకాలం సినిమాల్లో కొట్టేసుకుంటూ ఉంటారు విలన్ హీరో, చూశారా మీరు? సడన్ గా ఆ హీరోకి విలన్ కి ఒక మాట ఎందుకో అర్థం అవుతుంది, వాళ్ళ అన్నదమ్ములే అని. క్షణిస్త కొట్టుకోవడం ఆగిపోతుంది కదా. అంటే ఎందుకు ఆగిపోయింది కొట్టుకోవటం? మ్యాజిక్లు ఏమైనా జరిగాయా? ఒకటే మ్యాజిక్ జరిగింది, అంతరంగం మారింది. నువ్వు వాళ్ళని విలన్ అనుకోవటం లే నా తమ్ముడు అనుకుంటున్నావు. ఎప్పుడైతే వాడు నా తమ్ముడు అని నువ్వు అనుకుంటున్నావో లైఫ్ మారిపోయింది. కలిసిమెలిసి హాయిగా ఆనందంగా జీవించటం నేర్చుకోగలుగుతున్నారు. దీన్ని బ్రదర్హుడ్ అంటాం మనం. విశ్వ మానవ సౌభాతృత్వం అంటే అది. అంచేత అంతరంగం మారితే చాలు, బహిరంగం మారుతుంది. కానీ అంతరంగం మారటానికి ముందు ఆ రెండూ జరగాలి. మానసిక పరిష్కారము, విచారణ, భావనాత్మక ఉత్కృష్టత, కార్యాచరణ పద్ధతి. ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాని తర్వాత మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ ఒక పనిని కానీ చేయాలనుకుంటే పనిముట్లు కావాలి. పనిముట్లు లేకపోతే విచారణ ఉన్నా, మానసిక పరిష్కారం ఉన్నా, అంతరంగం మారినా నువ్వేం చేయలేవు. బ్రెయిన్ సర్జన్ ఉన్నాడు, మీరు అబ్బో ప్రపంచంలో హీఈస్ ద నెంబర్ వన్ బ్రెయిన్ సర్జన్ అండి అని పిలుచుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు, పనిముట్లు లేవు, బుర్ర ఉంది బ్రెయిన్ సర్జన్కి ఏం చేయాలో. కానీ పనిముట్లు లేకపోతే ఏమవుతుంది? అంత పెద్ద బ్రెయిన్ సర్జన్ ఏమి చేయలేదు. మీరు ఆధ్యాత్మిక జగత్తులో పనిముట్లు వాడుకోవటం మానేశారు. ఆ పనిముట్లను ఎలా వాడుకోవాలో కూడా మర్చిపోయాం మనం. నాలుగు పనిముట్లు చాలా ముఖ్యమైనటువంటివి. శంఖం, చక్రం, గద, పద్మం నువ్వు వాడాలి. దేవుడి చేతిలో ఉంటే నీకెందుకు వాడుతున్నావా? మనం నీకు తెలుసా శంఖాన్ని ఎలా వాడాలో, చక్రాన్ని ఎలా వాడాలో, గదని ఎలా వాడాలో, పద్మంని ఎలా వాడాలో? విష్ణు చేతిలో పెడతాం. అది అంటే ఈ ఆయుధాలు ఎవడైతే ఉపయోగించుకోగలుగుతాడో వాడు విష్ణువు. డిపి ఆపరేటర్స్ ఉపయోగించుకోగలిగేటటువంటి వాడు. ఆపరేషన్ కావాల్సినటువంటి ఆ పనిముట్లు ఉంటాయి. సర్జికల్ ఆపరేటర్స్ ఉపయోగించుకోగలిగేవాడు ఎవడు? డాక్టర్. ఇంజనీరింగ్ పనిముట్లు ఉపయోగించుకునేవాడు ఇంజనీర్. శంఖం, చక్ర, గద, పద్మం ఎవడు ఉపయోగించుకున్నా వాడు విష్ణువే. విష్ణువు లెవెల్లో నువ్వు జీవించగలవు. నువ్వు వాటి ఉపయోగించుకుని ఆయన అని అక్కడ ఋషులు వాటి చేతిలో పెట్టి చూపిస్తే, నువ్వు దండం పెట్టి, అది కూడా ఏంటి? సర్వభావ సర్వభావే అక్షతాం సమర్పయామి. నీకు బెబ్బే ఓ లాయర్ ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు ఒక అతను వచ్చాడు మర్డర్ చేసేసి. బాబు నన్ను రక్షించు అన్నాడు. రక్షించేస్తాను, కానీ ఒక మాట గుర్తుంచుకో, ఇంకా నువ్వు మాట్లాడకూడదు. ఎవడేమన్నా ఏమనాలి? బెబ్బెబ్బే అనాలి.
అంతే ఎవడు ఏం చెప్పినా కోర్టులో ఎన్నిసార్లు వాయిదాలు పడినా ఏం పడినా వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుంది, బెబ్బెబ్బెబ్బే సరే వీడు పిచ్చివాడయ్యా వీడికి ఏమీ రాదు అని కోర్టు కేసు కొట్టేశాడు. కొట్టేశాక లాయర్ గారు ఫీజు అడిగాడు. బెబ్బెబ్బే సర్వభావే అక్షతానన్ను భగవంతుడు చెప్తే ఆయన కూడా నీకు ఇన్ని అక్షింతలేస్తాడు. అది ఎప్పుడు వస్తుంది మీకు ఆ కామన్ సెన్స్? ఎందుకు ఆ వేషాలు వేస్తారు మీకు? ఎందుకు అర్థం కాదు అది? లేకపోతే అది వేయమన్నాడు. బై ఛాన్స్ కొన్ని కారణాల వల్ల కొన్ని పదార్థాలు ఉండవు. మీరేం చేస్తున్నారు? శాస్త్రం చెప్తోంది కదా, మంచి రిజల్ట్స్ రావటం లేదు. నువ్వు ఏం నాటుకుంటే అది వస్తుంది. అక్షతలు నాటుకుంటున్నావు, అక్షింతలు పడతాయి. ఏ అక్షింతలో తెలుసా? తిట్లు, అదే వస్తుంది. మీరు మళ్ళా భగవంతుడిని తిడతాను, నేను చేశాను ఏమీ రాలేదు, ఎవడబ్బంధం అనుకున్నారా, పాటలు కూడా రాసేస్తారు. కానీ ఆ దేవుడికి నోరు లేదు కనుక ఊరుకున్నా ఎవడయ్యా నేను చేయించమన్నది అని ఆయన అడుగుంటే ఇవి భక్తుడు పోయాయి. ఆయన ఏమైనా అన్నాడా నెత్తి మీద ఎక్కి నువ్వు అప్పు చేసి కట్టించరా అని? ఆయన పాపం ఆదుకున్నాడు, అది వేరే విషయం. ఎందుకే చెప్తున్నాను, సింపుల్ సింపుల్ కామన్ సెన్స్ మీరు ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉపయోగించండి. చిన్న చిన్న వస్తువులు ఏవో ఇచ్చేసి మీ సామర్థ్యం ఎంతుందో అంత చెయ్యాలి భగవంతుడికి. పూర్వకాలం రాజులు వాళ్ళు, కృష్ణదేవరాయలు వాళ్ళు మీరు వెళ్తే తిరుమలకి మీకు కనిపిస్తాయి వాళ్ళు ఎంతెంత ఇచ్చారో కదా. మరి మీరు అది అంతరంగ బహిరంగంలో మార్పు. లోపల ఇవ్వాలి అని ఉంటే బయట ఇస్తావు నువ్వు. బయట నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే లోపల అసలు ఇవ్వాలని లేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చెప్పాను ఈ మూర్ఖత్వానికి, ఇన్ని మీకు కబుర్లు చెప్తున్నటువంటి నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఎంత తప్పుగా ప్రవర్తించాను. తెనాలి దగ్గర ఈ చిన్న జీఎస్ స్వామి వాళ్ళ తాతగారి ఆశ్రమం ఉంది, ఊరి పేరు నంది ఏదో ఊరు పల్లెటూరు. సరే నేను అక్కడ 3 రోజుల పాటు నా సాధన చేసుకోవటానికి వెళ్ళా. ఎస్ఎస్వై తాలూకు ఏఎంసీ క్లాస్ జరుగుతోంది. నేను ఏఎంసీలో ఉండనబ్బా, నేను చదువుకోవాలి ఉపనిషత్తులు, 3 రోజులు ఏకాంతం కావాలి, వస్తున్నాను అని వెళ్ళా. 3 రోజులు అయిపోయింది, మెట్లు దిగుతున్నా, 1116 ఇద్దాం అనుకున్నా. మెట్లు దిగా, 100 ఇస్తే చాలు అనుకున్నా. లోపలికి వెళ్ళా, ఆరతి ఇస్తున్నాడు, 10 రూపాయలు ఇద్దాం అనుకున్నా. ఆరతి ఇచ్చాక నా దగ్గరికి తెచ్చి శతకోపం పెడుతున్నప్పుడు 2 రూపాయలు వేసా. నా భక్తి అలా ఇచ్చింది. తప్పే అది, ఖచ్చితంగా తప్పే. కానీ ఆ తప్పు మీకు అర్థం అవ్వాలి. భగవంతుడికి నువ్వు ఏది ఇస్తావో జన్మ జన్మలకి నీకు ఉపయోగపడేది అదే. నువ్వు తిన్నది కానీ, నువ్వు ఖర్చు పెట్టినది కానీ, నువ్వు కట్టుకున్న ఇళ్ళు కానీ నీతో రావు. కానీ ఇది గ్యారంటీగా నీతో వస్తుంది, ఖచ్చితంగా నీతో వస్తుంది. గివ్, ఇవ్వటం నేర్చుకోండి. అంతరంగం అది, ఇవ్వటం మొదలెడితే ఆటోమేటిక్ గా బహిరంగంలో ఇవ్వటం మొదలెడతారు. బహిరంగంలో ఇవ్వటం మొదలెడితే మీ జీవితాలు మారిపోతాయి. అంచేత ఈ గురుదేవుల యొక్క మొదటి స్టేట్మెంట్ ఏంటి అంటే, మొట్టమొదట మానసిక పరిష్కారం రావాలి. యూ షుడ్ థింక్ లైక్ ఎ స్పిరిచువలిస్ట్. భావం అర్థమైందా? విద్యలో మీ ఆలోచన విధానము ఒక భక్తుడి వలె ఉండాలి, ఒక ఆధ్యాత్మిక వేత్త వలె ఉండాలి. కానీ దానితో పాటు భావ పరిష్కారం కూడా ఉండాలి. భావ పరిష్కారం లేకపోతే ఏం తప్పు జరుగుతుంది? మెడిసిన్ చదివిన వాడికి మెడిసిన్ లాగా మానసిక పరిష్కారం వచ్చింది మందులు ఇవ్వటానికి. కానీ భావ పరిష్కారం రాలే, నువ్వు డబ్బిస్తే కానీ నేను ఆపరేషన్ చేయనంటాడు. భావన పరిష్కారం అంటే అర్థమైందా? యాక్చువల్ గా వాడు నేర్చుకున్నది ఎందుకు? బాధలో ఉన్నవాడిని రక్షించడానికి. కానీ ఇప్పుడు నీ భావన దేనికి వెళ్తుంది? రైతా తప్ప ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. ఇక్కడ ఉన్నటువంటి దానికి సైంటిఫిక్ టు ది పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇచ్చట ఒక యోగి లాగా ఆలోచించటం నేర్చుకోవాలి, యోగి లాగా మీ భావనలు ఉండాలి.
సాయి తత్వము మించి ఈ భావ పరిష్కారానికి ఇంకో మార్గము లేదు. అందుకే గురుసత్తాలు మొట్టమొదట మీరు సాయి తత్వాన్ని అవగాహన చేసుకోండి. శ్రద్ధ సగురి, దానికి తగిన దక్షిణ. తగిన దక్షిణ 2 రూపాయల దక్షిణ కాదు, అక్కడ రూపాయలు కాదు ఇంపార్టెంట్, మానసిక పరిష్కారం ఇంపార్టెంట్. మీరు ఆ శాస్త్రం చదివితే మీకు అర్థం అవుతుంది. సాయి ఏమన్నాడు చేశారు, దాని తర్వాత ఏం కావాలి? విచారణ కార్యపద్ధతి. మరి విచారణ కార్యపద్ధతి ఏ గురువు దగ్గర నేర్చుకుంటాం? ఆ గురు సత్తాలో ఉన్నటువంటి గురు పరంపరని కనుక మీరు చూస్తే శ్వాస మీ ఆలోచనను బట్టి మారుతుంది అని అర్థమవుతుంది. కోపంగా ఉన్నటువంటి వాడి శ్వాస వేరేలాగా ఉంటుంది, శాంతంగా ఉన్నటువంటి వాడి శ్వాస వేరేలాగా ఉంటుంది. శాంతము అనేది ఒక ఆలోచన పద్ధతి, కోపం అనేది ఒక ఆలోచన పద్ధతి, ఒక విచారణ. కోపం వచ్చిన విచారణ ఎలాంటి కార్యపద్ధతి ఉంటుంది? రా బాబు రా, నీ మెళ్ళో దండ వేస్తాను అంటాడు ఆ కోపం వచ్చిన వాడు. వాడి కార్యపద్ధతి ఎలా ఉంటుంది? తాను తాను అంటాడు. శాంతంగా ఉన్నవాడి కార్యపద్ధతి ఎలా ఉంటుంది? విచారణ కార్యపద్ధతి. అంటే ఈ విచారణ దేని మీద ఆధారపడి ఉంటుంది? యూ షుడ్ నో హౌ టు బ్రీత్. మీరు ఏ డాక్టర్ అయినా అడగండి, వీఆర్ రూల్స్ ఇన్ బ్రీతింగ్ అని చెప్తారు వాళ్ళు. అప్పటికి బ్రీతింగ్ కాదు, ఇంక్లూడింగ్ ద డాక్టర్. చాలా మంది నాకు డాక్టర్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అని చెప్తే మీరే అనుకోవద్దు వాళ్ళని తిడుతున్నానని, నేను నా ఫ్రెండ్స్ నే తిడుతున్నాను. మనకెవరికి కూడా ఊపిరి పీల్చుకోవటం రాదు. మీ బాధలన్నిటికీ కారణం ఏంటి అంటే మీ విచారణ తప్పు. విచారణ తప్పు అంటే ఊపిరి పీల్చుకునే విధానం తప్పు. ఒక యాక్టర్కి కోపం రావటం లే, యాక్ట్ చేయాలి. క్రోధం సీన్ లో యాక్ట్ చేయాలంటే కోపం వచ్చినటువంటి సీన్ లో యాక్ట్ చేయాలి. వాడికి రావటం లే. అప్పుడు డైరెక్టర్ పక్కకి పిలిచి, వరే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావురా? అది చెయ్యన్నండి. ఏం చేస్తాడు కోపం వచ్చినప్పుడు? గట్టిగా పిలుస్తాడు, కళ్ళు పెద్దలు చేసేస్తాడు, అని మీదకి వస్తాడు. వస్తావు కదా, అది చెయ్యన్నాడు. అంటే ఏం మారింది అక్కడ? శ్వాస మారింది. ఆ శ్వాస మీ జీవించటానికి ఆధారం అని మీకు తెలుసు కదా. బతికున్నాడా లేదా అన్నదానికి ఏకైక టెస్ట్ ఏంటి? శ్వాస. కోమాలో ఉన్నా శ్వాస ఉంటే బతికున్నట్టే లెక్క. సైన్స్ ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ లోకి వెళ్తుంది. మీకు ఇది తెలుసు, ఫండమెంటల్స్ ఎప్పుడైతే అర్థం అవుతుందో ఆ సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. మెటీరియల్ సైన్స్ ఎందుకు డెవలప్ అయింది? యాటమ్ గురించి తెలుసుకుంది. ఫిజిక్స్ ఎందుకు డెవలప్ అవుతుంది? ఎనర్జీ గురించి తెలుసుకుంది. బోటనీ జువాలజీ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? సెల్స్ గురించి తెలుసుకుంది, ఫండమెంటల్స్ తెలుసుకుంది. మరి మానవ జీవితం యొక్క ఫండమెంటల్ ఏంటి? శ్వాస. శ్వాస లేదే నువ్వు లేవు. ఆ శ్వాస గురించి మీరు ఎప్పుడైనా మీ పిల్లవాళ్లకు కానీ మీకు కానీ, బాబు ముందు ఊపిరి పీల్చటం నేర్చుకో అని చెప్పారా? ఇంకేం పేరెంట్స్ మీరు? ప్రాణాయామం చేస్తే ఎన్ని రకాల రోగాలు పోతున్నాయో దానికి బెస్ట్ ప్రూఫ్ స్వామి రామ్దేవ్ మహారాజ్. ప్రపంచం అంతా దోహాలు కల్పిస్తోంది ఆయనకి. ఆల్ చీఫ్ మినిస్టర్స్, ఆల్ సినిమా యాక్టర్స్ కాదా? ఈనాడు పొలిటీషియన్స్ సినిమా యాక్టర్సేగా మనకి ఆరాధ్యత ఇవ్వాలి. పొలిటీషియన్ చెప్పింది చేస్తాం, లేకపోతే యాక్టర్స్ చెప్పింది చేస్తాం. వాళ్ళు రామ్దేవ్ అని కథలు పరిగెడుతున్నారు. కానీ బడుగ్గాయలు పిల్లలు రామ్దేవ్ మహారాజ్ లాగా ఆసనాలు ప్రాణాయామాలు ఎందుకు వేయటం లేదో నాకు తెలియదు. ఎందుకు మీరు వేయించరో నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ చైల్డ్ వెల్ఫేర్, నిజంగా మీకు వాడు మీ పిల్లవాడు బాగుండాలి, వాడి జీవితంలో మస్తిష్కంలో ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి అంటే శ్వాస కావాలి. మీరు చెప్పేవండి వాడిని చేసుకోమని. ఇస్ దట్ ఎ పేరెంట్స్ షుడ్ టెల్ లైక్ దట్? చేయకపోతే ఏం చేయాలి? చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తున్నారు మీరు? కొట్టి పంపిస్తున్నారు. ఇప్పుడేం కొడతామండి? వాడికి 16 ఏళ్ళు వచ్చే వాడే మమ్మల్ని తిరిగి కొడతాడు. తోటకూర నాడే అన్న కథ గుర్తుంచుకోండి. మీరు కొట్టి వాడి చేత చేయించగలిగేటప్పుడు చేయించరు. వాడు పెద్దయ్యాక ఏం చేస్తాడు? మిమ్మల్ని కొడతాడు. విచారణ, శ్వాస, అది ఎవరి ద్వారా నేర్చుకోవాలి? శ్యామాచరణ లాహరి. మీ గురు సత్తా ఫోటోల్లో అది ఉంది, ఆ పుస్తకాలు ఏం చదవాలో నేను ఇచ్చాను. నేను అంచేత మేము ఆ పిల్లవాడిని మార్చడానికి దానికి కాదు, ముందు నువ్వు మారు, నువ్వు మారి నువ్వు సుఖంగా ఉంటే చచ్చినట్టు అందరు కాపీ కొడతారు, గ్యారంటీగా కాపీ కొడతారు. విచారణ గురించి చెప్తున్నా, విచారణ కరెక్ట్ అవుతే, శ్వాస కరెక్ట్ అవుతే కార్యపద్ధతి మారుతుంది, అది ప్రాణాయామం. అంతకంటే ముందేం చెప్పాను నేను, భావనల యొక్క ఉత్కృష్టత, ఆలోచన విధానం ఎలా ఉండాలి, స్థాయిని చూసి నేర్చుకోండి. అంచేత ఆలోచన విధానము, మానసిక పరిష్కృతి, భావనాత్మక ఉత్కృష్టత స్థాయి జీవితంలో మనకు కనిపిస్తుంది. శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి, లారీ మహర్షి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అంచేత ఎలాగైతే డాల్టను చదవాలి, న్యూటను చదవాలి, బోర్స్ గురించి చదవాలి, డేవిడ్ భూమ్ గురించి చదవాలి, ఇవంతా చదివితే కెమిస్ట్రీ అవుతుంది. అలాగే ఆధ్యాత్మిక విద్యలో ఒక గురువుని చదివితే సరిపోదు ఈ కాలంలో, ఇంపాసిబుల్ అది. ఆ గురువు మీకు ఏం నేర్పాడు అది నేను మీకు ఇచ్చినటువంటి ఆ చిన్న బుక్లెట్ లో ఉంది, గురు సత్తా సాధనలో ఇదంతా అందులో ఉంది, చిన్న చిన్న లైన్స్ లో రాశాను నేను. కానీ అది మీరు చదివి ఆచరించాలి. కార్యాచరణ పద్ధతి, భావ పరిష్కారం, సాయితో భావ పరిష్కారం వచ్చింది. సాయి అంటే నా ఉద్దేశం ఎవరు, శృతి సాయి సత్సాయిని మళ్ళీ దెబ్బలాడుకోబాకండి, నేను ప్రేమ సాయిని కూడా కలిపి చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3-in-1, నాట్ 2-in-1. మరి లారీ మాషయ చాలా స్పష్టంగా ఆయన డైరీలలో ఆయన రాసుకున్నాడు, ఇదివరకటి జన్మల్లో నేను కబీరుని అని, ఈ జన్మలో నేను సిద్ధి సాయికి దీక్ష ఇచ్చాను అని. లింక్ అర్థమవుతుందా? అంచేత లారీ మాషయ అని నువ్వు అనుకుంటున్నావు ఆయన వేరే అని, కానీ ఆ లారీ మాషయ పూర్వ జన్మల్లో అవడం అంటే కబీరు. ఆ లారీ మాషయ ఈ భౌతిక శరీరంలో శ్యామాచరణ లహరీగా ఉన్నప్పుడు సిద్ధి సాయికి దీక్ష ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక పరంపరలో వాళ్ళు అయిపోయారు కదా, సిద్ధి సాయి అయినా, శ్యామాచరణ లహరి అయినా, కబీర్ అయినా. కానీ దాని తర్వాత అంతరంగ బహిరంగ పరిష్కారం, అంతరంగం మారితే బహిరంగం మారుతుంది. ఇద్దరు అద్భుతమైనటువంటి అంతరంగాన్ని మార్చుకునేటటువంటి వ్యక్తుల్ని మీకు గురుసత్తాలో పెట్టాను. ఊహించగలరా ఎవరు? కేవలం అంతరంగమే మార్చుకున్నారు వాళ్ళు. రమణ మహర్షి, జనరేలు కూడా ఇంకా వాళ్ళు బయట ఏం మాట్లాడలే, ఇచ్చేయండి అచ్చేయండి అని అల్లే ఎవడైనా అడిగితే, పాల్ బ్రంటన్ అనేటటువంటి ఒక మహాపురుషుడు, ప్రపంచం వరల్డ్ వార్ దాంట్లో ఉంటే ఏంటండి మీరు కళ్ళు మూసుకు ఇక్కడ కూర్చుని నేను ఎవరినో తెలుసుకోమంటారు అంటే, ఆయన ఏం చేయడు తెలుసా జవాబు? నువ్వు సృష్టించావా ప్రపంచాన్ని? నువ్వు సృష్టించలేదు కదా. అంతేత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సృష్టించిన వాడిది. అంతరంగ పరిష్కారం అర్థమవుతుంది అక్కడ. అంటే మీరు బాధ్యత వదిలేయండి, మనుషులు చచ్చిపోతే చచ్చిపోనివ్వండి అంటారులే అక్కడ. నువ్వు కనుక నేను ఆత్మను అని నీకు అర్థమవుతే నీ అంతరంగము, బయట దెబ్బలాట్లు అవే తగ్గిపోతాయి. మొత్తము మహాత్మా గాంధీ యొక్క అహింస, రమణ మహర్షి లాంటి అనేక మంది అంతరంగ పరిష్కారం చేసుకున్నటువంటి మహనీయుల వల్ల వచ్చినది స్వాతంత్ర్యము, దెబ్బలాడకుండా యుద్దము చేయకుండా మనకి అందుకొచ్చింది. ఆ అంతరంగ పరిష్కారం ఇప్పుడు మర్చిపోయాం, స్వాతంత్రానికి విలువైపోయింది. అయితే ఈ మూడు పదాలకి మూడు గురుసత్తాలు ఉన్నారు అక్కడ, వాటి గురించి తెలుసుకోవాలి. మీరు మీ పిల్లవాడు ఒక పుస్తకాన్నే చదివి పరీక్ష పాస్ కాలేడు, ఎన్ని పుస్తకాలు చదవాలి? ఒక సైంటిస్ట్ కనిపెట్టింది, ఇంకో సైంటిస్ట్ కనిపెట్టాడు, మీరు ఒప్పుకుంటారా దీన్ని? ఒక సైంటిస్ట్ ఏదో కనిపెట్టాడు అనుకోండి, ఇంకోడు కూడా అదే కనిపెట్టి నేను సైంటిస్ట్ అంటాడా? ఒప్పుకోము. మరి ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఈ మూర్ఖత్వం ఎందు ఉంది? అందరు గురువులు ఒకటే చెప్పారని, దే ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ లైఫ్. జీవిత విధానాన్ని అనేక కోణాలతో వాళ్ళు మీకు అప్పచెప్పారు, ఆ కోణాలు అర్థం అవ్వాలి. జీవితానికి 7 కోణాలు ఉంటాయి అని ఆధ్యాత్మిక విద్య చెప్తోంది. సూర్యుడు యొక్క 7 కిరణాలు, 7 కోణాలు. ఆ 7 కోణాలు ఎలా ఉంటాయో గురుసత్తాలు నేను మీకు అందజేశాను.
అంటే మీ ఉద్దేశం ఏంటి, ఆ ఏడుగురైనా ఉన్నారని?
దే ఆర్ పాత్ ఫైండర్స్.
వాళ్ళ వెనకాతల మీరు చూస్తే లక్షలాది మంది కనిపిస్తారు మీకు. అదొక పరంపర. వాళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఉన్నారు. ఆ పరంపర అంతా ఫోటోలు మీకు ఇస్తే మీకు ఏం కావాలి? హైదరాబాద్ అంత పెద్ద బుక్ కావాలి ఇంత ఆ ఫోటోలన్నీ పెట్టడానికి. మీకు చూడటానికి టైం సరిపోదు. అందువల్ల ఆ కీ ఏం చెయ్యాలి మీరు? మానసిక పరిష్కారము, భావనల ఉత్కృష్టత, విచారణ, కార్యపద్ధతి, అంతరంగంలో మార్పు, బహిరంగ స్థితిలో మార్పు, ఇవి మూడు స్టెప్స్ ఆధ్యాత్మిక జగత్తులో.
నా పూర్తి మనోయోగమును మరియు పురుషార్థమును ఆత్మశోధనకే వెచ్చించాను. నా ఉపాసన కూడా భావ పరిష్కార ప్రయత్నాలతో పూర్తిగా జోడించాను అని చెప్తూ ఇంకా ఆయన సాధన ఎలా చేశారో చెప్తున్నాడు. ఆయన ఆధ్యాత్మిక జీవితానికి మూడు మెట్లు ఉన్నాయి. మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు. అంటే మూడు స్టెప్స్. మానవ జీవితంలో నీ మానసిక స్థితిలో కూడా మూడే స్టెప్స్ ఉన్నాయి. సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్. అంచేత మూడే స్టెప్స్ అని మీరు నిరాశ్రయం చెందకండి. ఉన్న మూడే స్టెప్స్ టైం గురించి ఆలోచించుకుంటే మూడే స్టెప్స్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అంచేత మూడు మెట్లని ఎలా మలుచుకోవాలో చెప్తున్నాడు ఆయన. తర్వాత పారాగ్రాఫ్ చూడండి. మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోష్టవత్. ఈ మజిలీలు వ్యక్తిగతమైన సాధనలు. అవి నాతో నేనే యుద్ధము చేసుకునుట, నా ఇంటిని నేనే చక్కపరచుకునే ప్రయత్నాలు. పూర్వజన్మ సంస్కారాలు సమర్థ గురుని సహాయంతో సులభంగానే సాధించగలిగాను. నన్ను కుమార్గము వైపు లాక్కెళ్లే ధైర్యం చేయటానికి నా మనస్సు అంత మొండిది కాదు, చెడ్డది కాదు. అప్పుడప్పుడు కొంచెము మార్గము నుంచి తప్పుకోవటానికి ఊహ వచ్చినా ఒక గట్టి దెబ్బ వేస్తే దారికి వచ్చేది. మనస్సును ఇలా నియంత్రణ చేసుకున్నట వల్ల పాపము, పతనము నుంచి కూడా తప్పించుకోగలిగాను. ఇక ఇప్పుడు అన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను గనక హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. కబీరదాసు అతి పల్సగా పారదర్శకమైన దుప్పటి అల్లాడు. ప్రయత్నపూర్వకముగా దానిని కప్పుకున్నాడు. దానికి ఏ విధమైన మరకలు, మచ్చలు అంటకుండా తిరిగి ఇచ్చివేశాడు. నన్ను ఆ మార్గంలోనే నడిపించిన పరమాత్మకు అనేక ధన్యవాదాలు. ఆ పదచిహ్నములను వెతుక్కుంటూ ఆ ఆధారాలను గట్టిగా పట్టుకుని ఇక మార్గచ్యుతుడయ్యే ప్రమాదం లేని స్థితికి చేరుకున్నాను. ఇక్కడ మన మనస్సు, మన శరీరాలు కూడా మూడున్నాయి. భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము. ఇక్కడ భౌతిక శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాడు ఆయన. ఈనాడు మనం అందరము కూడా భౌతిక శరీరానికి బానిసలం. కష్టపడలేము, శరీరం కష్టపడుతుందంటే వెళ్ళాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? భౌతిక శరీరాన్ని చావగొట్టండి, లొంగదీయండి దాన్ని. దాని ఇష్టం వచ్చినట్టు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మీ భౌతిక శరీరం వినాలి. ప్రయత్నంతో జరుగుతుంది. రెండోదేంటి? కోరికలు. మనకి అంటూ అసలు కోరికలు లేవేమో అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అసలు ఏమైనా కోరికలు ఉన్నాయా అని. మీరు ఎంత గొప్పవాళ్ళు, అసలు తర్వాత చెప్తారు గురువు గారు, అసలు మీకు కోరికలు లేవయ్యా బాబు అని. ఉన్నాయా మీకు ఏమైనా కోరికలు? ఉన్నాయండి మాకు. అది లిస్ట్ చెప్తామండి కావాలంటే. ఓ చిన్న అడ్డంకి వస్తే ఆ కోరికను వదిలేసుకుంటే దాన్ని కోరిక అనగలవా? మీరు ఆలోచించండి. ఏదైనా చిన్న అడ్డంకి వచ్చింది అనుకోండి, చాలే. అంటే కోరిక అది ఆలోచన. భావం అర్థమవుతుంది నేను చెప్పింది. మన కోరికలు లేవు. ఊగదంపుడు శుద్ధంగా జరిగితే ఓకే, జరగకపోతే పొందిలేమ్మా. జరగలేదు, నా కర్మలా ఏడిసింది. కోరిక అంటే కర్మలా నేర్చుంది కాదు, వాడు బంకుబట్టు పట్టాలి. అంతే పొలిటీషియన్స్ ఎవరు ఎంత తిట్టినా పోస్ట్ వదండి. మనకి ఎవడో ఏదో తిడతాడని చెప్పి వదులుకుంటాం మనం. దట్స్ వే దే ఆర్ సక్సెస్ఫుల్, దే ఆర్ రైట్. కోరిక ఉంది వాళ్ళకి, నాకు పవర్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని వదలను. నీకో అసలు ఏ కోరిక లేదు, వదిలేసుకుంటావు అంత. మీరు త్యాగులు అందరూ కూడా. కోరిక అంటే అర్థమైందా? ఇప్పుడు కేవలము ఐదుగురికే ప్రపంచంలో కోరికలు ఉన్నాయి. పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, సైంటిస్ట్, యాక్టర్స్. ఇప్పుడున్న యాక్టర్స్ కోరికలు లేవు. అంతే, ఆ టాప్ గ్రేడ్ యాక్టర్స్ ఎవరు ఇప్పుడు లేరు. నువ్వు ఎన్టీ రామారావు లెవెల్లో కానీ, ఓ అమితాబ్ బచ్చన్ లెవెల్లో కానీ ఉన్నాడు ఆవిడైనా? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎన్టీ రామారావు, అమితాబ్ బచ్చన్ చాలా గొప్పవాళ్ళనా? ప్రాణం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ కోరిక అది, వాళ్ళు చేసుకు తీరారు. వాళ్ళు ఇప్పుడు దొరికితే ఓకే, దొరకకపోతే ఇంకో దారి వెతుక్కుందాం. టీచర్స్ ఈ ఐదుగురు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పుస్తకంలో ఆ మాట స్పష్టంగా రాదు, కానీ ఈ ఐదుగురు యొక్క మానసిక పరిష్కారము చేస్తూ భావనాత్మక ఉత్కృష్టతకి ఈ వ్యక్తి ఎలా పాటుపడ్డాడో, ఎలా గ్యారంటీ ఇచ్చాడో మీకు తెలుస్తుంది. మనల్ని మాత్రం మనం ఏం మారుస్తాం? మన కోరిక ఏదైనా ఉంటేగా మారవలసింది ఎవరు ఉంటే? పొలిటీషియన్స్. ఎందుకంటే వాళ్ళ కోరికలు ఉన్నాయి. ఆ కోరిక భావనాత్మక ఉత్కృష్టతకి మారితే ఏమైపోతుంది? రామరాజ్యం వస్తుంది. ధనవంతులు డబ్బు కావాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా, వాళ్ళు కనుక ఆ డబ్బుని కరెక్ట్ మార్గంలో వినియోగించి ఏడుస్తాడు అరవిందో. ఈనాడు డబ్బు అసురుల చేతిలో చిక్కుకుపోయింది, చాలా స్పష్టంగా ఆ మాట రాస్తాడు. ఆ అసురుల చేతిలోంచి డబ్బుని బయటకు తీయాలి. ఎవరు తీస్తారు? సైంటిస్ట్. దేవుడికి తెలియాలి సైంటిస్టులు ఏం కనిపెడుతున్నారో ఏంటో. ఐన్స్టీన్ తర్వాత నాకు సైంటిస్ట్ ఎవడు కనిపించలేదు. మీకు కనిపించాడేమో నాకు తెలియదు. ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా సొత్తులు, బిజినెస్ మ్యాన్ కి, పొలిటీషియన్స్ కి. ఒరిజినల్ సైన్స్ లేదు. ప్రకృతిలో ఒక కష్టాన్ని, ఒక కష్టతరమైనటువంటి రహస్యాన్ని ఛేదించేటటువంటి మానసిక వృత్తి ఎక్కడైనా కనిపిస్తోందా మీకు? అంత టెక్నాలజీయే. సైంటిస్టులు లేరు. యాక్టర్స్ మనుషుల యొక్క ఇమోషన్స్ రేస్ చేసేటటువంటి యాక్టర్స్ ఎక్కడున్నారు? మనుషుల యొక్క నెగటివ్ ఇమోషన్స్ రేస్ చేసేటటువంటి సినిమాలు అవి వస్తున్నాయి తప్ప, ఒక పాజిటివ్ ఇమోషన్ రైజ్ చేస్తే ఒక పిక్చర్ అయినా మీరు చూశారు ఎక్కడైనా? మిస్యూజ్ ఆఫ్ దట్. కానీ వాళ్ళు ఫ్లాప్ అయినా ఏదైనా సినిమాలు తీస్తూనే ఉంటారు. నేను ఆ పాయింట్ చెప్తున్నా, కోరికల గురించి చెప్తున్నా. ఈ ఐదుగురికి కోరికలు ఉన్నాయి. నువ్వు ఎంత చెప్పువాడు విండువాడు. నేను చేస్తాను అంటాడు. మనం ఇంట్లో కూర్చుంటాం సుఖంగా, ఎండగా ఉందండి, ఎలా వెళ్తామండి? అది అక్కడ ఆయన చెప్పినటువంటిది. కబీర్ దాస్ అతి పలుచగా పారదర్శకమైన దుప్పటి అల్లాడు, ప్రయత్నపూర్వకముగా దానిని కప్పుకున్నాడు. దానికి ఏ విధమైన మరకలు మచ్చలు అంటకుండా తిరిగి ఇచ్చివేశాడు. అంటే ఈ మూడు శరీరాల్లో మరకలు మచ్చలు ఉండకూడదు. భౌతిక శరీరానికి కానీ, కామమైన శరీరానికి కానీ, మనోమయ శరీరానికి కానీ మరకలు మచ్చలు లేకుండా కబీర్ దాసు దాన్ని ఎలాగోటి చేశాడు. పూర్వజన్మలలో ఈయనే కబీర్ దాసు నేను చెప్పుకుంటాడు కనుక, మళ్లీ నేను అలా ఆ పద చిహ్నాది మీదే నడిచాను. నా శరీరాన్ని, నా కోరికలను, నా ఆలోచనలను చాలా జాగ్రత్తగా మౌళ్ళు చేసుకున్నాను. ఆధ్యాత్మికత యొక్క కర్మకాండలు అంత కష్టమైనవి కావు. దృఢమైన సంకల్ప బలము ఉండి శ్రద్ధ నిష్ఠ తగ్గకపోతే మానసిక ఉద్విగ్నత ఉండదు. ఉపాసనా విధి విధానము కూడా దారి తప్పకుండా సాఫీగా నడిచిపోతుంది. ఒక సాధారణ వ్యాపారి ఒకే దుకాణములో ఒకే విధముగా తన పూర్తి జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అతని మనస్సుకి అది బోరు కొట్టదు, అయిష్టం అనిపించదు. కిళ్ళీ సిగరెట్ అమ్మేవారు రోజుకి 12-14 గంటలు తమ వ్యాపారాన్ని ఉత్సాహంతో శాంతిపూర్వకంగా చేసుకుంటారు. అటువంటప్పుడు 24 సంవత్సరములు రోజుకి 6-7 గంటలు గాయత్రీ సాధన చేసే సంకల్పమును నేను ఎందుకు నెరవేర్చలేను? ఉపాసన కిళ్ళి బీడీలు అమ్మటం, స్వీట్స్ అమ్మటం వ్యవసాయం చేయటం కంటే తక్కువ లాభదాయకము, అనవసరము అనుకుంటేనే వారికి ఉపాసనలో మనస్సు లగ్నం కాదు. అనవసరం అనిపిస్తే అరుచికరమైన పనులలో మనస్సు నిలవదు కదా. ఈ టిక్లు నేనేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పాలా? చెప్పక్కర్లేదు కదా, చెప్పాలా? అంటే మీ ఉద్దేశంలో కిళ్ళి కొట్టు నడుపుకోవటం కంటే కూడా ఉపాసన వేస్ట్. కిళ్ళి కొట్లో కూర్చోటానికి బోర్ అనిపించదు ఎవరికి, వ్యాపారం చేసుకుంటాడు. కానీ మీకు ఒక గంట సేపు కూర్చుని ఉపాసన చేసుకోవాలంటే మీకు బోర్ కొట్టేస్తుంది. నాకు ఎలా సంభవం అవుతుంది మాస్టారు అంటారు. అంటే ఈ మాటలు గుర్తుంచుకోండి, ఓ కిళ్ళి కొట్టువాడు వాడు అమ్ముకోవటానికి చేసేటటువంటి సింపుల్ మానసిక స్థితి కూడా మీకు ఆధ్యాత్మికతలో లేదు. అండ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్, కరెక్ట్ చేసుకోండి ఆ మానసిక స్థితిని. ఒక టైం పెట్టుకోండి, రేపు 26వ తారీఖు నుంచి రోజుకి 3 గంటల పాటు మీరు మినిమం టైం ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తుల కోసం, ఒక దేవ పరివార నిర్మాణం కోసం. దేవ పరివార నిర్మాణం అంటే నేను ఉద్దేశం శ్రీరామశర్మ ఆచార్య లాంటి వ్యక్తులను తయారు చేయాలి. కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్ అవ్వాలి, ఈ ఆర్టికల్స్ చదివితే మీరేమవ్వాలి, శ్రీరామశర్మ ఆచార్య అవ్వాలి. దానికి మీరు మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి, ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి, పక్కన రాసుకోండి, నేను మినిమం 3 అవర్స్ ఉపాసనలో గడుపుతాను మినిమం. అది చేయలేనటువంటి వాడు, మీకు ఇప్పుడే అర్థమైపోయింది మీ మానసిక స్థితి. ఇందాక నేను చెప్తేనే కోరికలేం లేవు, మార్కులు వచ్చేయాలి చదవకుండా రాదు బాబు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. హౌ యూ కెన్ వర్క్ హార్డ్ అన్నది ఆ గురుసత్తా ద్వారా నేను మీకు 26వ తారీఖున 25వ తారీఖు దీక్ష ఇచ్చి 26వ తారీఖు నుంచి నేను మీకు నేర్పుతాను. అవి దానికి బేసిస్, ఇది టెక్స్ట్ బుక్. ఇది మీరు నిరంతరము కూడా ఈ పుస్తకాన్ని మదించాలి. ఈ 17 పేజీలు మానవ జాతి భవితవ్యతను నిర్ణయిస్తాయి. అది గుర్తుంచుకోండి, మీకోసం నా కోసం కాదు. ఇది ఇలా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు ఎప్పుడైతే వస్తారో సమాజం మారిపోతుంది. దానికోసము రోజుకి 3 గంటలైనా ఒక 4 రోజుల పాటు గురు పూర్ణిమ వరకు 26వ తారీఖు నుంచి మేము ఇస్తాము అనేటటువంటి ఒక నిర్ణయాన్ని రాసుకుని పక్కన పెట్టుకోండి. పోనీ 2.5 గంటలు సరిపోతుందా మాస్టర్? పోనీ రోజుకి 1 గంట చొప్పున 3 రోజుల్లో 3 గంటలు, లేకపోతే రోజుకు 1/2 గంట చొప్పున 6 రోజుల్లో 3 గంటలు పోయిందమ్మా నటన. ఏ యోగ శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? జన్మజన్మల పరంపర యొక్క పరాకాష్ఠగా మీకు ఈ ఛాన్స్ వస్తోంది అని చెప్తూ ఉంటే మీరు వ్యాసాలు వేస్తే వేసుకోండి, నేనేం కాదంటే. కానీ ఐ హ్యావ్ డిసైడెడ్ ప్రపంచానికి దీని గురించి సాటి చెప్తా. మొట్టమొదట మీకు చెప్తున్నా ఇవాళ ది ఫస్ట్ బ్యాచ్, ఇంకా ఆగాను నేను దీన్ని, లేదా చెప్పుకుంటూ పోతాను నేను, చూద్దాం ఏమవుతుందో. కానీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తోంది ఏంటి అంటే, సమాజం కొరకు, మానవ జాతి కొరకు, మానవ జాతి కొరకు అంటే భారత భూమిలో ఉన్న భారతీయుల కొరకే మాత్రమే కాదు, మానవ శరీరధారి ఎవడు ఎక్కడున్నా కూడా వాళ్లకి సవ్యమైనటువంటి యోగ కుల ఆవిర్భావానికి మీరు 3 గంటలు ఇచ్చేటటువంటి దమ్ము చూపించండి. ఆ దమ్ము మీరు చూపిస్తే దానికి తగిన శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఇస్తుంది. నువ్వు కూర్చుంటే కదా క్లాసులో ఎవడైనా పాఠం చెప్తాడు. నేను రోడ్ల మీద తిరుగుతానండి పాఠం చెప్పండి అంటే ఎట్లా కుదురుతుంది? అంతేత ఫస్ట్ స్టెప్ అది. ఎవరి ఆంతరిక ఆకాంక్ష? ఈ ఆంతరిక ఆకాంక్ష అనేది మీరు తరచూ వింటూ ఉంటారు, తరచూ మీరు దాని మీద ప్రయోగాలు చేయాలి. మనం చేసేటటువంటి ప్రయోగాలంతా కూడా ఈ ఆంతరిక ఆకాంక్ష మీదే చేస్తాం. కనుక ఈ సెంటెన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆయన కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఒకటి ఇచ్చాడు ఆయన. ఆయన హిందీలో ఎలా రాశాడో తూచా తప్పకుండా నేను అలాగే రాశా. ఆ భావం అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్పాడు. ఎవరి ఆంతరిక ఆకాంక్ష భౌతిక సుఖ సాధనాలే అంతా అనుకుంటుందో వారికి ఉపాసనలో విసుగు, అరుచి అనే అడ్డంకులు వస్తాయి. అంతేత మీకు ఎప్పుడు మీకు ఉపాసన చేయాలని అనిపించదు, అబ్బా బోరు ఇవాళ వద్దులే
ఎప్పుడొస్తుంది అంటే మీకు భౌతిక ఆకాంక్షలే ముఖ్యం, భౌతిక సుఖ సాధనాలే కావాలి. కానీ భౌతిక సుఖ సాధనాలే అన్ని కాదు అని మీకు కూడా తెలుసు. మానసిక శాంతి చాలా ముఖ్యం భౌతిక సుఖ సాధనాల కంటే.
ఎవరైతే పూజ ఉపాసనల ద్వారా కోరికలు తీర్చుకోవాలని అనుకుంటారో వారే ప్రారబ్ధ పురుషార్థ న్యూనతల వల్ల కోరుకున్న వరదానాలు లభించకపోతే నిరాశా నిస్పృహలకు లోనవుతారు. ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు ఏదో ఒకటి, కోరికలు గ్యారంటీగా తీరుతాయి. కానీ తీరటానికి అక్కడ రెండు క్లాసులు పెట్టాడు ఆయన. ఏంటా రెండు క్లాసులు? మొట్టమొదటి ఏంటంటే ప్రారంభం, రెండవది పురుషార్థం. అంతేత మీ కోరిక ఏ కోరికైనా తీరటానికి రెండే ఆధారాలు. ఒకటి, మీకు ముందు ప్రారంభం ఉండాలి. అంటే ఏంటి? అది లభించటానికి తగిన వాతావరణం ఉండాలి, మానసిక స్థితి ఉండాలి. రెండవది ఏంటి? ప్రయత్నం ఉండాలి. మనం కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాం కానీ కొబ్బరికాయలు కొట్టి వీసా వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి దాంతో నీ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నావు, మీకే తెలుసు మూర్ఖత్వం అది. మరి జరుగుతోంది కదా మాస్టర్, ఎందుకు జరుగుతోంది అంటే ప్రారంభం ఉంది వెనక అతను, నీకు అది అయ్యే యోగం ఉంది. ఆ అయ్యే యోగం లేకపోతే నువ్వు ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఏమవుతుంది? ఇంకంటే నీ పురుషార్థం లేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రారంభము పురుషార్థము ఈ రెండింటి సమన్వయము యోగ విద్యలో మొదట జరగాలి. మనం ఆ సమన్వయాన్ని మర్చిపోయాం, ఆ సమన్వయం చేయగలిగేటటువంటి గురువుల్ని మర్చిపోయాం. మీకు నచ్చింది చేస్తామంటారు, మీకు నచ్చింది కాదు. ఒక రోగం వచ్చింది అంటే ఆ రోగ నివారణకి డాక్టర్ ఏం చెప్తాడో అది చేయాలి. కాదండి ఇదేదో చాలా బాగుంది స్వీట్స్ తింటే చాలా బాగుంటుందండి అంటే నా డయాబెటీస్ వచ్చినా స్వీట్స్ తింటానండి, తిను డోంట్ మైండ్ ఇట్, కానీ మరి ఏమవుతుందో నాకు తెలియదు. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో గురువుల్ని మనం పూర్తిగా విస్మరించాం. నీ అంతట నువ్వు మందు వేసుకో, ఏదో జలుబో ఏదో చిన్న తలనొప్పి ఏదో వస్తే వెళ్ళి వేసుకుంటావు. కానీ కాస్త ఏదైనా రెండు రోజులు జ్వరం వచ్చేసి కంట్రోల్ అవ్వకపోతే ఏం చేస్తావు? ఇమీడియట్ గా ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మరి ఈ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఎవరిని అడిగి మీ సాధనలు చేస్తున్నారు? నీ ప్రారంభం ఏంటో, నీ పురుషార్థం ఏంటో. పురుషార్థం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏ యాంగిల్లో వర్క్ చేయగలవు. నీ ప్రారంభం ఏంటి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇదివరకు జన్మల్లో నువ్వు ఏ సాధనలు చేసావు? మరి చెప్పగలిగేది నువ్వు కాదు, గురువు చెప్పాలి. మరి అటువంటి గురువులు లేరు కదా మాస్టర్? ఉన్నారు, లేనిపోవటం ఏమీ లేదు. భారతదేశంలో అసలు ఆ పరిస్థితి ఏ లేదు. 1964లో సత్యసాయి ఆర్గనైజేషన్ లో నేను చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. చాలా చిన్నవాడిని అప్పుడు, నేను 16 ఇయర్స్ ఎంతో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. ఒకరోజు ఆయన కల్లో కనిపించి ఒక గురువు దగ్గర పేరు చెప్పి ఆ గురువు దగ్గరికి పోవన్నాడు. వినంగా నా నీ దగ్గరే ఉంటా. రెండో రోజు కనిపించాడు, మూడో రోజు కనిపించాడు, నాలుగో రోజు సాచి లంపగాయ కొట్టాడు. నేను నిన్ను ఆ గురువు దగ్గరికి వెళ్ళమంటే నువ్వు వెళ్ళవా అని. నీ భావం అర్థమవుతుందా? నీకు తగిన గురువు దగ్గరికి గురువును పంపిస్తారు నువ్వింటే. నువ్వు ఆ గురువునే పట్టుకు వెళ్లాడితే గబిలంలాగా ఆ గురువు ఏం చేస్తాడు? కానీ నీకు ఆ ఓపెన్ మైండ్ ఉండాలి. ఇంచేత ఇప్పుడు నేను ఇచ్చినటువంటి గురుసత్తాలోని గురువులు వ్యక్తిగతంగా నీకు మార్గదర్శనం చేసే టైం వాళ్లకి లేదు. కానీ వాళ్ళని నువ్వు పట్టుకుంటే నీకు వ్యక్తిగతంగా మార్గదర్శనం చేసేటటువంటి వ్యక్తుల్ని నీ దగ్గరికి ఖచ్చితంగా పంపిస్తారు. నా గ్యారంటీ, నా లైఫ్ లో అనేక సార్లు నేను చాలా మందికి చూపించాను. ఇది ఒక ఉదాహరణ ఇచ్చాను నేను. 1964లో నాకు జరిగినటువంటి 40 మంది గురువులు ఉన్నారు నాకు. ప్రతి గురువు దగ్గరికి ఏదో ఒక గురువు నన్ను పంపించేవాళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు అని. భావం అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? నీ ప్రారంభము నిన్ను గురువుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ గురువు దగ్గర సక్సెస్ నీకు పురుషార్థం వల్ల వస్తుంది. పురుషార్థం అంటే ఎఫర్ట్. మనము ఏ యోగ సాధన చేస్తున్నావు, ఎందుకు బాబు నువ్వు గాయత్రీ చేస్తున్నావు, ఎందుకు బాబు నువ్వు సత్యసాయిని పట్టుకున్నావు, ఎందుకు బాబు నువ్వు సంతోషమాని పట్టుకున్నావు, నా ఇష్టం అండి. మొట్టమొదట మీరు గురువు యొక్క అనివార్యతను గుర్తించండి. నేను మీకు ఇచ్చినటువంటి గురుసత్తా మిమ్మల్ని మీ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. దానికిచ్చానది మీ ప్రారంభ కర్మ బట్టి. ఏ గురువు మీకు సూట్ అవుతాడో నాకు తెలియదు కనుక, గురువులందరి గురించి నాకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది గనక, హిమాలయాలలో ఈ గురు పరంపర ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో వాళ్లతో నాకు సంబంధం ఉంది కనుక, వాళ్ల నిర్దేశానుసారము నేను మీకు ఈ గురుసత్తా అందజేశాను. ప్రతిరోజు దానికి దండం పెట్టుకోండి. కొంచెం మీరు చేయగలిగితే ఉదతి చూపించండి చాలు, వాళ్ళు మిమ్మల్ని మీ గురువు దగ్గరికి తీసుకెళ్తారు. ఆల్రెడీ మీకు ఒక గురువు ఉంటే ఆయన చెప్పింది చేస్తూ దండం పెట్టుకోండి. గురువుని మార్చొద్దు, నువ్వు మార్చాల్సిన అవసరంలే. ఆ సింపుల్ థింగ్ మన మామూలు ఎడ్యుకేషన్ లో అర్థం అవుతుంది. నేను నాగార్జున యూనివర్సిటీలో కెమిస్ట్రీ చదివితే అక్కడ ప్రొఫెసర్ నాకు టీచరు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అవడో కెమిస్ట్రీ చదివితే అక్కడ ప్రొఫెసర్ వాడికి టీచరు. కానీ ఆ టీచర్ అయినా ఈ టీచర్ అయినా ఏ టీచర్ అయినా కెమిస్ట్రీయే చెప్తాడు. మీరు సబ్జెక్ట్ పట్టుకోండి బాబోయ్, మనుషుల్ని పట్టుకోకండి అని ఆరుస్తున్నాను నేను. మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు. డోంట్ క్యాచ్ ద మ్యాన్. సిద్ధిసాయి చాలా స్పష్టంగా ఈ 5½ అడుగుల వ్యక్తి సిద్ధిసాయి అనుకుంటే మీరు మూర్ఖులు. వాణ్ణి పట్టుకోకండి, గురుసత్తాలో ఉన్నటువంటి మొహాల్ని పట్టుకోకండి. వాళ్ళు ఏ మార్గాన్ని సూచించారో దాన్ని చూసుకోండి. మీరు గ్యారంటీగా మీరు పైకి లేస్తారు. మీరు చేసే తప్పు అది. గురువుల్ని పట్టుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళను పట్టుకుంటున్నారు, వాళ్ళ ఆచరణను పట్టుకోవటం లేదు, చరణాలు పట్టుకుంటున్నారు. ఆచరణాలు పట్టుకోండి, ఈ చరణాలు కాదు, ఆచరణాలు. ఎలా మీరు జీవించాలో మీరు నేర్చుకుంటే గ్యారంటీగా యోగక్షేమం మహామ్యహం అసలు కష్టాలు ఉండవు. వాట్ డూ థింక్? గురువులు అంత చేతకాని వాళ్ళ? వాళ్ళ మాట నిలబెట్టుకోలేరా వాళ్ళు? కానీ నువ్వు ఆ ఫస్ట్ హాఫ్ పూర్తి చేయి. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే. నువ్వు ఆ పని చేయి. అనన్యశ్చింత ఏది నీకు? చిన్నపిల్లలు చూశారా ప్రసాదం భక్తులు? ఆర్తి అది ఇస్తుంటే ఆ కళ్ళుతో ఆ ప్రసాదం ఎత్తిస్తుంటారు. లేకపోతే మనం వదిలేసిన జోళ్ల మీద ఉంటుంది మన మనస్సు. కొత్త చెప్పులు తొడుకు రాకండి గుడికి, ఇంట్లో పెట్టుకు రావచ్చు కదా చెప్పులు బయట వదిలేసి. ఇంకా మనస్సు అంతా ఎక్కడుంది? ఆ చరణాల మీద ఉంది, ఆ చెప్పుల జత మీద ఉంది. అప్పుడు ఏం చేస్తారు? గురువులు ప్రామిస్ ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మీకు ఏ విధమైనటువంటి బాధ గ్యారంటీగా రాదు. ఒక రాజకుమారుడు అడుక్కు తినవలసిన పని లేదు. ఉందా? నువ్వు అడుక్కు తింటున్నావు అంటే నేను రాజకుమారుని కాదు అని చెప్తున్నావు. దానికి అవడేం చేస్తాడు? నీ ప్రారంభం అది. వరాహమిహిరుడు గురించి ఒక కథ చెప్తూ ఉంటారు. ఆయన ఉన్న రాజ్యంలో రాజుకి ఒక కూతురు పుట్టింది. సరే జాతకంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ చూశారు. ఒకళ్ళొకళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఆవిడ ఏం మాట్లాడటల్లే. ఏంటరా మీరందరూ అలా చెవులు కొరుక్కుంటున్నారు, చెప్పండి నా అమ్మాయి భవిష్యత్ ఎలా ఉంటుందంటే. మేం కాదండి, వరాహమిహిరుడు చెప్తాడు. సరే వరాహమిహిరుడు వచ్చాడు. ఏందున్నాయా మీరే అష్టాలు చేస్తే, అంత సింపుల్ విషయం కదా, ఈ అమ్మాయి అడుక్కు తింటుంది చెప్పు రాదు కన్నాడు. ఫ్యాక్ట్ చెప్పగలిగే దమ్ము ఉండాలి, ఫ్యాక్ట్ అవగాహన చేసుకునే దమ్ము మీకుండాల. అందుకు చెప్తున్నాను ఈ కదా. తప్పు గురువుల్ది కాదు, తప్పు ఆధ్యాత్మికత కాదు, తప్పు మీది. చెప్పు ఈ అమ్మాయి అడుక్కు తింటుంది అన్నాడు వరాహమిహిరుడు. రాజుగోళ్ళు మండింది. వరాహమిహిరుడిని జైల్లో వేసేయన్నాడు. వేసేయన్నాడు. 7 ఏళ్ల తర్వాత రాజుగారికి గుర్తొచ్చింది, మర్చిపోయాడు వరాహమిహిరుడిని జైల్లో పెట్టానని. 7 ఏళ్ల తర్వాత ఏదో సందర్భంలో గుర్తొచ్చి వాడిని బయటకు పిలిచి, చూసావా మా అమ్మాయి ఒంటి స్తంభం మేడ మీద యువరాణిలాగా పెరుగుతోంది. నువ్వేం చెప్పావు? మా అమ్మాయి అడుక్కు తింటుంది అన్నావు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నీ అస్ట్రాలజీ ఎందుకు పనికి రాదండి? అడుక్కు తింటుందయ్యా మీ అమ్మాయి అన్నాడు. ఇంకా రాజుగారికి ఎంత ఒళ్ళు మండి ఉంటుందో ఊహించుకోండి. సరే పద అన్నాడు. వెళ్ళాడు అక్కడికి. బ్రేక్ఫాస్ట్ టైం, తెర తీసి చూశారు. రాజకుమారికి అన్ని రకాల పిండి వంటలు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను, అన్ని వెళ్ళి ఉన్నాయి, ప్లేట్లో పెట్టి ఉన్నాయి. కానీ ఈ రాజకుమార్తె ఏం చేస్తోంది? ఒక బొమ్మ దగ్గర నుంచుని, చూసావా నీకు ఇన్ని ఆహార పదార్థాలనే నాకు కొంచెం పెట్టవు అని అడుక్కుంటుంది. మనము కూడా అదే పని చేస్తున్నాము. సకల ఐశ్వర్య సంపద ఉన్నటువంటి భారతీయులు, అష్ట సిద్ధులు నవ నిధులు ఉండవలసినటువంటి భారతీయులు, ఈ పనికి రాని విదేశీ చదువులు చదివి అడుక్కు తింటున్నాం. తిను, ఆవిడేం చేస్తాడు? ఏ గురువు ఏం చేస్తాడు? తప్పు మనది, కరెక్ట్ చేసుకోండి. అది అలాంటి నూతన మానవ సమాజ ఆవిర్భావానికి టైం వచ్చింది అని చెప్తున్నారు గురువులు. నువ్వు కొంచెం నీ ఆలోచన మార్చుకో. అడుక్కు తినక యు హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ ఎవ్రీథింగ్. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వామ్యం. అది గురువుల యొక్క వాగ్దానం. అది మనమే ఒక మాట అంటే మీరు ఎంత కష్టపడతారో నిలబెట్టుకోవటానికి కాదా? చూసుకోండి. మీరే మీ ఫ్రెండ్కి ఏదో మాట అంటారు సాయంత్రం లోపల, ఒక పుస్తకం తెచ్చిస్తానని ఏదో అవస్థ పడరు అది తెచ్చివ్వటానికి. మరి అలాంటప్పుడు ఈ మాట అన్న గురువు వదిలేస్తాడా మిమ్మల్ని? మీరు వదిలేస్తారా ఆయన్ని? దానికి ఆయన ఏం చేస్తాడు? మనం వదిలేస్తున్నాం గురువుల్ని, మనం భగవంతుణ్ణి వదిలేసి బయట నడుక్కు తింటున్నాం మనం. దాన్ని కరెక్ట్ చేసుకోండి. అంచేత ఆ సెంటెన్స్ ఈ భావంతో అర్థం చేసుకోండి. ఎవరైతే పూజా ఉపాసనల ద్వారా కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారో వారే ప్రారంభ పురుషార్థ న్యూనత వల్ల, న్యూనత అంటే తగ్గుదల, న్యూనత వల్ల కోరుకున్న వరదానాలు లభించకపోతే నిరాశానిస్తులకు లోనవుతారు. మొదలు పెట్టినప్పుడే ఆకాంక్షలకు ప్రతికూలమైన పనిలో ఉత్సాహము ఉండదు. ఎక్కువ మంది ఈ స్థితిలోనే ఉంటారు కనుక వారి మనస్సు నిలకడగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేస్తారు. కానీ నా స్థితి వీరికంటే భిన్నమైనది. శరీరము సాధనకు ఒక పనిముట్టు అనుకున్నాను. వస్తువులను జీవించటానికి అవసరమైన ఇంధనములుగా మాత్రమే ఉపయోగించాను. గొప్పవాడి నవ్వాలని, పేరు తెచ్చుకోవాలి అనే మహత్వాకాంక్ష నాకు ఎప్పుడూ రాలేదు. నేను ఆత్మను అని నిరంతరము గుర్తుంచుకున్నట వల్ల ఆత్మోత్కర్షకు, ఆత్మ కళ్యాణము కొరకు, ఆత్మశాంతి కొరకు, ఆత్మ విస్తారము కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించేది. ఎప్పుడైతే శరీరమును, నన్ను వేరు వేరుగా చూసుకోగలిగాను, శరీరం యొక్క స్వార్థమును, నా స్వార్థమును వేరుగా చూడగలిగాను, అజ్ఞానం యొక్క ఒక పెద్ద అడ్డుగోడ కూలిపోయింది, చీకటిలో వెలుతురు ఆవిర్భవించింది. నన్ను చాలా మంది ఇప్పటికీ అడుగుతారు, మాస్టర్ మీరు చెప్తారు కదా ఇది సంభవమా? ఈ ప్రశ్న అడిగింది ఎవరు? శరీరం. శరీరానికి ఇది అసంభవం, ఆత్మకి ఇది సంభవం. చాలా అర్థమైందా? మీరు మీ శరీరాలని ఆత్మని వేరు చేసుకోలేకపోతున్నారు. ఆ జీవిత విధానం మనం నేర్చుకోవాలి. ఆత్మ వలె మనం జీవించగలగాలి. ఆత్మకి అన్ని సంభవమే, శరీరానికి ఏది సంభవం కాదు. అంచేత ఈ డ్యువాలిటీ, ఈ ద్వంద్వం దాటాలి. దాన్ని ఎవరి ద్వారా దాటగలం? రమణ మహర్షి ద్వారా దాటగలం. అందుకనే రమణ మహర్షి జిల్లేడు మూడి అమ్మ బొమ్మ అక్కడ పెట్టాను నేను. వాళ్ళని చూస్తూ మనం ఈ సాధనలు నేర్చుకుందాం. నేను ఆత్మని ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు ఇది అనుకుంటూ ఉండాలి. అనుకోవటమే కదండి నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని. నేను ఎలక అయిపోయాను అనే కథ చెప్పాను మీకు గుర్తుందా? గుర్తులేదేమో, మళ్ళీ చెప్తాను. నేను ఆత్మని అనుకోవటం ఇలా అనుకోవద్దు. ఎలా అనుకోకూడదో ఆ కథ చెప్తున్నాను నేను. ఒక మనిషికి నేను ఎలకనైపోయాను అని ఒక సైకలాజికల్ ఫోబియా వచ్చింది. చాలా ట్రీట్మెంట్ చేశారు. సరే, డాక్టర్లు ట్రీట్మెంట్ అంతా చేశాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి చూశారు, ఐదేళ్ల బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, మెల్లిమెల్లిగా వీడికి ఆ రోగం తగ్గిపోయింది, ఇప్పుడు వీడికి అర్థమైంది నేను ఎలకని కాదు మనిషిని. వచ్చిన వాళ్ళందరికీ చెప్పించారు, వీడెవడు? మీ భార్య. మీ భార్యకి నువ్వు ఎవరువో చెప్పు. నేను మనిషిని, నేను ఎలకని కాదు. వీడెవడు? నీ కొడుకు. నువ్వెవరువో చెప్పు. ఏమని చెప్పాడు? నేను మనిషిని, నేను ఎలకని కాను అని అందరికీ చెప్పాడు. కారెక్కారు, కారెక్కాక దారిలో పిల్లి కనిపించింది. గబొక్కుని వీడు గాభరా పడిపోయి మూల కూర్చున్నాడు కారులో, ఉదిగిపోయి భయపడిపోయి. అదేంటరా, ఇప్పటి వరకు చెప్పావు కదయ్యా నేను మనిషినని. కరెక్టే, నాకు తెలుసు నేను మనిషినని, కానీ పిల్లికి తెలియదుగా అన్నాడు. పిల్లి నన్ను ఎలకే అనుకుంటుందిగా, నేనాత్మ నువ్వు అంటున్నావు కానీ నీకు లోపల ఏం భావండి, నేను శరీరం ఏమవుతుంది. ఇదే కథ, ఈ కథ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సింహంగా చెప్పాను, గొర్రెల్లో కలిపితే సింహం. కథ వింటే ఏం లాభం? సింహం అవుతే సింహంలాగా ప్రయత్నించు, సింహంలాగా నడు. నువ్వు నోట్తో అంటే ఎట్టా కథ విని, భావం అర్థమవుతుంది కదా. చేత నేను ఎప్పుడైతే ఆత్మని అని నేను తెలుసుకున్నాను, నేను ఆత్మలాగే జీవిస్తాను అనుకున్నాను, ఇంకా శరీరం యొక్క కోరికలు నా మీద ప్రభావం చూపించలేదు. మనం గురుదేవునంత గొప్పగా ఎదగలేకపోవచ్చు, చిన్నగా ఎదుగుదాం. భావార్థమైందా? అంచేత ప్రతిరోజు నిద్ర లేవగానే ఈ భావం, నేను ఎవరిని, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఎవరిని, ఈ కోరికలు నావి కాదు, ఈ ఆలోచనలు నావి కాదు, నేను ఆత్మని అని ఒక 5 నిమిషాల పాటు మీరు మనస్ఫూర్తిగా, మళ్ళా పిల్లికి ఎలా తెలుస్తుంది నేను ఎవరికని కాదు అంటే అయిపోయాయి, ఇంకా మొత్తం సాధన వేస్తే. రోజు కనుక మీరు దీన్ని లోపలికి దింపుకోగలిగితే 1 నెల రోజుల లోపల చమత్కారాలు జరుగుతాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎవరైతే తాను శరీరం అని అనుకుంటారో, ఇంద్రియాల తృప్తియే ఆనందదాయకం అనుకుంటారో, వాసనా తృష్ణ యొక్క పూర్తి ఎవరి జీవనోద్దేశ్యమో, వారికి డబ్బు, హోదా, ప్రశంస మొదలగునవే సర్వస్వము. వారు ఆత్మ కళ్యాణము గురించి విస్మరించవచ్చు. లోభ మోహాలనే బంగారు సంఖ్యలో ఆనందంగా వేసుకొనవచ్చు. వారికి శ్రేయో మార్గము ఆచరించే వీలు లభించలేదు అనే వంక సత్యము కావచ్చు. అంటే ఎప్పుడైతే నీ లోభమోహాల బంధనాల్లోనే నువ్వు ఉంటావు, ఎలాగైనా నేను సాధన చేయటం నా టైం ఏది? నువ్వైతే ఏదో సన్యాసి అయిపోయావు, అడవిలో పోయి కూర్చున్నావు, నువ్వైతే చేస్తావు. డూ యూ నో ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐ కాంట్ డూ ఇట్ అనే వంక వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంతఃకరణ యొక్క ఆకాంక్షలే పరిస్థితులు నిర్మిస్తాయి. ఇది అండర్లైన్ చేసుకుని, బోల్డ్ చేసుకుని మీ బుర్రలోకి దింపుకోండి. మొత్తము ఆధ్యాత్మికతలో ఉండే విభూతులు, చమత్కారాలు, సిద్ధులు ఈ లైన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ లైన్ మీకు అర్థమైపోతే మీరు అన్ని చమత్కారాలు చేయవచ్చు. ఏంటది? అంతఃకరణం యొక్క ఆకాంక్షలే పరిస్థితులు నిర్మిస్తాయి. కోరికలు లేదు, ఆకాంక్ష అన్నాడు. కోరికలు చాలా ఉంటాయి మీకు. రామకృష్ణ పరమహంసని వివేకానంద అడిగాడు, నువ్వు భగవంతుణ్ణి చూశావా? చూశానండి. నాకు చూపిస్తావా? చూపిస్తాను. చూపించన్నాడు. చూపించలేనన్నాడు. అందుకే నిన్ను పగలా ఠాకూర్ అంటారు. ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? భగవంతుణ్ణి చూశావా? చూశానన్నావు. నాకు చూపిస్తావా? చూపిస్తానన్నావు. ఇప్పుడేమంటున్నావు? చూపించలేనంటున్నావు. సరేగా స్నానం చేద్దాం. నేను ఆ పక్కనే హుబ్లీ నది, గంగానది పాయ ఒకటి దక్షిణేశ్వర్లో ప్రవహిస్తుంది, కలిసి ములుగుదాం అన్నాడు. ఈయన ములగలేదు, వివేకానంద ములిగాడు. గొంతుకు మీద చేపెట్టాడు, పైకి రాలేడు. వివేకానంద రాస్తాడు, నిజంగా వీడి పిచ్చివాడే, వీడి మాటలు నమ్ముకుని నేను వచ్చాను, ఇప్పుడు చేస్తున్నాను, నన్ను ముంచేస్తున్నాడు వీడు అని పైకి కొట్టుకుని అవస్థ పడుతూ ఉంటే వదిలేసాడు. ఎలా ఉందండి? ఎలా వస్తుంటే సత్యనాన్ని దగ్గరికి రాదు ఇంకా. నేను నాయన అందుకోసం కాదు నేను చెప్పింది, నీకు గాలి కావాలనిపించింది కదా, గాలి దొరకకపోతే ఏం చేసావు నన్ను అడిగావా?
రామకృష్ణ పరమహంస గారు ప్లీజ్ 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 ఒక లీటర్ గాలి ఇవ్వండి అని ఏం చేశావు, గాలి కోసం కొట్టుకున్నావు. అది ఆకాంక్ష అంటే అలా కొట్టుకుంటే భగవంతుడు కనిపిస్తాడు. నువ్వు భగవంతుడికి అలా కొట్టుకుంటున్నావా? నీకు ఎప్పుడైనా నిజంగా మీకు భగవంతుడిని చూడాలని అనిపించిందా చెప్పండి? నీలో ఒక్కళ్ళు ఆనెస్ట్ గా చెప్పండి. నాకు అనిపించలేదు, అది వేరే విషయం, పైకి చెప్పకండి ఎవరికి. లేకపోతే క్లాస్ కవరు రాదు పాయింట్ అర్థమవుతో. అందుకు భగవంతుడు కనిపించాడు నీకు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి అని అడిగాను అనుకోండి, మీరు ఎంతమంది జవాబు చెప్పగలరు? ఇప్పుడు లెక్క పెట్టకండి, స్తంభాలు ఉన్నాయా లేవా అక్కడ? పాయింట్ అర్థమైందా? ఎందుకు కనిపించలేదు మీకు? చూడాలనిపించలే, చూడాలనిపిస్తే కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అని చెప్తూ ఉంటే గురువులు మీరు ఎందుకు నమ్మరు వాళ్ళ మాట? భగవంతుడిని చూడటం కష్ట సాధ్యం అనుకోవటం మీ భ్రమ, దానికి అవడం చేస్తాడు. ఈ మాయలో పడి జీవించడం చాలా కష్టం, అది మీరు చేయగలుగుతున్నారు. తమాషా అది, చాలా హాయిగా తమాషా అది. అంచేత ఆ సెంటెన్స్ యొక్క డెప్త్ అర్థం చేసుకోండి. అంతఃకరణం యొక్క ఆకాంక్షలే పరిస్థితులు నిర్మిస్తాయి. ఇక్కడ అంతఃకరణము అనేటటువంటి దాన్ని నేను సింపుల్ గా డెఫినేషన్ ఇస్తాను. ఎందుకంటే ఈ క్లాసులో నేను ఈయన సాధన ఎలా చేశాడో చెప్పదలుచుకున్నాను. తర్వాత తర్వాత నేను అన్ని క్లాసులు పెడతాను, అన్ని చెప్తాను నేను. అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణము అంటాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈనాడు మనిషి అహంకారాన్ని, చిత్తం అంటే అసలు వీడికి తెలియదు మనిషికి ఏంటి, అసలు వాట్ ఇట్ ఈజ్ వీడు ఉన్నాం, మాట వాడుతూ ఉంటాం అంతే. బుద్ధి అనేది కొంచెం తెలుసేమో అనే భ్రమలో ఉన్నాడు, వాడికి అది తెలియదు. ఈనాడు మనిషికి తెలిసింది ఏంటి అంటే మనస్సుని ఉపయోగించుకోవటం కాదు, మనస్సులో అనవసరమైనటువంటి డేటాని పెట్టుకోవటం తెలుసు. అంటే మనస్సు ఒక లైబ్రేరియన్ లాంటిది, నువ్వు ఏ చెత్త చెదారో అందులో వేసినా అది గుర్తుంచుకుంటుంది. బుద్ధి నీకు ఏం కావాలో ఆ చెత్త చెదారం నుంచి బయటికి తీసుకుంటుంది. తేడా అర్థమైందా? నిర్ణయాత్మక బుద్ధి. మనస్సు ఏం చేస్తుందంటే ఏం నిర్ణయించుకోదు, ఏ డేటా ఇస్తే ఆ డేటా ఫిట్ చేసేస్తుంది, దాని బుర్రలో ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోలేదు మనస్సు. బుద్ధి ఏం చేస్తుంది? ఆ డేటాని ఉపయోగించుకుంటుంది. చిత్తము ఆ డేటాని సబ్ కాన్షియస్ లోకి పంపిస్తుంది. అహంకారము ఆ డేటాని సూపర్ కాన్షియస్ లోకి పంపిస్తుంది. ఇది ఒక డెఫినేషన్ లా గుర్తుంచుకోండి. ఈ నాలుగు, మనస్సు ఓ స్టోర్, బుద్ధి స్టోర్ లో నీకు కావాల్సింది తీసుకోవటం, చిత్తము నీ స్టోర్ లో ఉన్నది సబ్ కాన్షియస్ కి వెళ్తాం, అహంకారము నీ స్టోర్ లో ఉన్నది సూపర్ కాన్షియస్ కి వెళ్తాం. మనస్సులో భాగాలే ఇవి, దీన్ని అంతఃకరణము అంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. అంతఃకరణము యొక్క ఆకాంక్షలే పరిస్థితులను నిర్మిస్తాయి. భౌతిక సుఖ సంపదలే లక్ష్యమైనప్పుడు చేతన యొక్క అన్ని ప్రయత్నాలు దాని కొరకే ఉపయోగపడతాయి. ఇస్ ఇట్ వెరీ క్లియర్? మీరు ఏం చేయదలుచుకున్నా దేనికి చేస్తారు అంటే భౌతిక సుఖ సంపదల కొరకు తయారు చేస్తారు, కనుక అది ఆ పరిస్థితులు ఏర్పడతాయి. ఉపాసన అప్పుడు ఒక చిన్న ఆటగా మారుతుంది. చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, పూజ చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఎక్కువ మందికి ఉపాసన ఒక కుతూహలమే, చిన్నపిల్లల ఆట వలె చేసుకుని ఏ పుట్టలో ఏ పాము ఉంది అనే భావన తప్ప సంకల్ప బలము ఉండదు. కొంచెం సేపు కూడా మనస్సును పెట్టకుండా చమత్కారాలు ఆశిస్తూ అడ్డదిడ్డంగా చేసే పూజ ఉపాసన ఫలించకపోతే విశ్వాసము కోల్పోయి మానివేస్తారు. ఈ పరిణామము సహజమే కదా. నిజమేమిటంటే శ్రద్ధ విశ్వాసము లేకపోవుట మరియు జ్ఞానోద్దేశ ప్రాప్తి కొరకు తీవ్రమైన ఆకాంక్ష లేకపోవటం వల్ల ఆత్మిక ప్రగతి పొందలేకపోతున్నాము. ఈ వివరాలన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి కనుక నా శరీరాన్ని పోషించుకున్నటకు మరియు కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉండటానికి కావలసినంత శ్రమ మాత్రమే భౌతిక జీవితంలో
నేను తీసుకున్నాను. ఇది గురువు గారు తన గురించి చెప్పుకుంటే, ఇదంతా నాకు అర్థమైంది కనుక నేనేం పిచ్చి పిచ్చి వేషాలు అది వేయకుండా ఏదో నా శరీరానికి కావాల్సిన రెండు మెతుకులు దొరికితే చాలు, నా కుటుంబానికి కావాల్సిన చిన్న చిన్న కోరికలు రోటీ కప్పుడ మకాన్ దొరికితే చాలు, తప్ప మిగతాది నేనేమి ఆశించలేదు. శరీరాన్ని ఉపయోగించుకోవటానికి అతి ముఖ్యమైన ఎంత తక్కువ సంభవమో అంత తక్కువ ప్రయత్నాలు శరీర యంత్రానికి బాడుగ ఇచ్చే దృష్టికోణంతోనే భౌతిక కార్యక్రమాలు చేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే శరీరాన్ని నడపటానికి. కానీ మీరు ఫుడ్ ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు? రుచి కోసం తీసుకుంటున్నారు. తేడా ఉందా రెండింటికి? లేదా? ఆలోచించుకోండి. అది అంటే శరీరాన్ని నడుపుకోవాలి అంటే ఆహారం కావాలి. శరీరాన్ని నడుపుకోవటానికి కావలసిన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనం తీసుకోం, రుచికరమైనటువంటి ఆహారం తీసుకుంటాం, అది మనం తప్పు చేస్తున్నాం. నా అంతఃకరణ నిరంతరము లక్ష్య ప్రాప్తి కొరకు ప్రయత్నిస్తూ ఉండటం వల్ల భౌతిక ప్రలోభాలు మరియు ఆకర్షణలు ఎదుర్కొనే పరిస్థితి అవసరము నాకెప్పుడూ రాలేదు. క్లియర్? ఎప్పుడైతే నా స్వరూపము ఆత్మస్థితిగా గుర్తించాను, అంతఃకరణ పరమేశ్వరుని పరమ పవిత్ర నివాస గృహముగా దుర్గోచరం అవటం మొదలెట్టింది. ఇది మానసిక పరిష్కారం మనలో. దేహో దేవాలయ ప్రోక్త. మీరు దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నారు అంటే మీ శరీరం దేవాలయంగా గుర్తించుకోవటానికి, స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు విద్య నేర్చుకోవటానికి. ఆ విద్య ఎక్కడుంటుంది? స్కూల్లో వదిలిపెట్టి వస్తున్నారా? ఆ విద్య ఎక్కడుండాలి? మీ బుర్రలో ఉండాలి. అలాగే దేవాలయానికి వెళ్తే ఆ దేవత దేవాలయంలో ఉండకూడదు, మీ బుర్రలో ఉండాలా? యూ షుడ్ బికమ్ ద గాడ్ ఆర్ గాడెస్. అది నాకు అర్థం అవటం మొదలెట్టింది అన్నాడు ఆయన. ఎప్పుడైతే నా స్వరూపమును ఆత్మస్థితిగా గుర్తించాను, అంతఃకరణ పరమేశ్వరుని పరమ పవిత్ర నివాస గృహముగా దుర్గోచరమవటం మొదలెట్టింది, చిత్తము అంతర్ముఖమవటం మొదలెట్టింది, నా యొక్క మొత్తము ఆలోచన విధానము పరమాత్మ యొక్క రాజకుమారుడైన ఆత్మ ఏమి చేయాలి, ఏ దిశలో వెళ్ళాలి అనే ఆలోచనలకు మాత్రమే పరిమితమైనది. ప్రశ్నలు సులభమైనవి, జవాబులు కూడా సులభమైనవి. కేవలము ఉత్కృష్ట జీవితమే జీవించాలి, కేవలము ఆదర్శవంతమైన కార్యపద్ధతులే అవలంబించాలి. ఈ మార్గము మీద నడవలేని వారికి చాలా భయాలు అనిపించి ఏ ప్రమాదాలు వస్తాయో, బీదరికము ఎలాంటి పరిస్థితులను చూపిస్తుందో, కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో అనే భయాలు పీడిస్తాయి. నేను కూడా అనేక మంది ఎగతాళి మరియు జాతకాని వాడిని అనే కఠోక్తులు సహించవలసి వచ్చింది. కుటుంబ సభ్యులే నాకు ఎక్కువగా అడ్డుపడ్డారు. వారికి నా నుంచి లభించేటటువంటి అనేక భౌతిక లాభాలు లభించవు, వాటిని పోగొట్టుకుంటున్నాము అనే భావనతో నా ఆలోచనలు కార్యపద్ధతిని మూర్ఖమైనవిగా అన్నారు. కాని ఇది ఎక్కువసేపు నన్ను బాధించలేదు. నా నమ్మకము, మన నమ్మకము విశ్వాసము శ్రద్ధ సుదృఢముగా ఉంటే విరోధం ఎంతసేపు ఉంటుంది? చెడు మార్గం మీద నడిచేటప్పుడు మాత్రమే విరోధ తిరస్కారాలు స్థిరంగా ఉంటాయి. మంచితనము వ్యక్తిని మాత్రమే కాక ఇతరులను కూడా రక్షించే విభూతి శక్తి. దైనిక అడ్డు తగిలేవాళ్లు, నిందించేవాళ్లు త్వరలోనే తమ తప్పును తెలుసుకుని అడ్డు తగలటానికి బదులు సహకరించటం మొదలెడతారు. మన యొక్క ఆస్థ శ్రద్ధ విశ్వాసము ఎంత గొప్పగా స్థిరముగా ఉంటాయో, ఎంత దృఢముగా ఉంటాయో, ప్రతికూలత అంత తొందరగా అనుకూలతగా మారుతుంది. కుటుంబం నుంచి వచ్చే విరోధము ఎక్కువసేపు నేను భరించవలసి రాలేదు. వారి సందేహాలు వస్తుస్థితి అర్థం కాగానే దూరమైపోయాయి. ఆధ్యాత్మిక జీవితంలో నిజానికి ఎప్పుడూ హాని ఉండదు. అప్పుడప్పుడు బాహ్య దృష్టిలో బీదరికము ఉన్నట్లు అనిపించినా ఇటువంటి వ్యక్తులు ఆత్మిక శాంతి మరియు సంతోషము వల్ల చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈ ప్రసన్నత మరియు సంతృష్టి ప్రతి ఒక్కరిని ప్రభావితము చేసి విరోధులను కూడా సహకరించే వ్యక్తులుగా మారుస్తుంది. నా కష్టాలన్నీ ఇవాళగే నివారించబడ్డాయి. గురు చరిత్రలన్నీ చదివితే ఇందులో చెప్పింది అక్షర సత్యాలని మీకు అర్థమవుతాయి. అంటే ప్రకృతిలోంచి కానీ సమాజం నుంచి కానీ ఈ దారిలో మీరు వెళ్తే అడ్డంకులు రావు. గురువు గారికి 1920లో ఇదంతా జరిగింది కనుక అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు ఎవరు అడ్డంకులు రాదు ఈ మార్గంలో వెళ్తే. మీకే అర్థమవుతుంది ఎంత గొప్పదైనటువంటి సహాయ సహకారాలు మీకు ప్రకృతి నుంచి లభిస్తాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్. దీనినే నేను భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చెప్పాను. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి. మంచి మార్గంలో వెళ్లేవాడికి దుర్గతి ఎప్పుడూ రాదు. కొంచెమైనా ఈ మార్గంలో వెళ్తే నీకు చాలా లాభాలు వస్తాయి. గొప్పతనము, పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష, లోభ మోహ తృష్ణల యొక్క సంకెళ్లు ఎప్పుడైతే నివారించుకోగలిగానో అన్ని రకాల బంధనాల నుండి ముక్తి లభించింది. లోభ మోహ తృష్ణలనే ఈ మూడు సంకెళ్లు వ్యక్తులను భవసాగరంలో బోర్లా పడవేసి ముళ్ల కంచెల మీద లాగుతాయి. అంతేకాక అసంతృప్తి, ఉద్విగ్నతల యొక్క వ్యధ వేదనతో మూలుగుతూ ఉంటారు. ఈ మూడింటిని తుచ్చమైనగా అర్థం చేసుకోగలిగితే, లిప్సను కోరికను శ్రద్దగా మార్చుకోగలిగితే మాయ యొక్క బంధనాలు తొలగిపోయి జీవన్ముక్త స్థితి పొందగలము. నజరే తేరీ బదిలీకి నజారా బదల్ గయా అనే యుక్తి ప్రకారము నా వ్యక్తిగత భావనలు ఆత్మజ్ఞానము పొందగానే పరిసమాప్తమై జీవన లక్ష్యము పొందాలి అనే ఆకాంక్షగా నా వేలు పట్టుకుని మార్గదర్శనం చేయటం మొదలెట్టింది. ఇంకా లేమి అనేది లేదు, దుఃఖము లేదు, శరీరానికి జీవించటానికి ఎంత అవసరమో అంతే సమకూర్చి సీమిత సాధనాలతో తృప్తి చెందే శిక్షణ ఇచ్చి లోభలిప్సల వేరు కోసేశాను. మనస్సు ఇటు అటు చలించకుండా ఉంటే ఎంత అనంతమైనటువంటి శక్తి లభిస్తుందో, ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఈ తథ్యాలను ఎవరైనా అనుభవించి తెలుసుకోగలరు. కాని ఏమి చేయగలము? మనుషులందరూ నూనెతో నిప్పును ఆర్చటానికి ప్రయత్నిస్తున్నారు. తృష్ణను ధనముతోనూ, వాసనలు కోరికలను భోగముతోనూ తృప్తి చెందించటానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి ప్రయత్నాలు దావానలాలను మాత్రమే సృష్టిస్తాయని, ఈ మార్గము మీద పయనించేవారు ఎండమావుల భ్రమలో దారి తప్పుతారని, శ్మశానాలలో ప్రేత పిశాచాల వలె ఉద్విగ్న మానసిక స్థితిలో ఉండి కుకర్మలే చేయగలరని వీరికి అర్థమయ్యేటట్లు ఎవరు చెప్పగలరు? చెప్పేవాళ్లు వినేవాళ్లు ఇద్దరు దొందుకి దొందే. సత్సంగము, ప్రవచనాలు నేను చాలా విన్నాను. కాని ఆధ్యాత్మికతను అంతరంగంలోకి దింపి అనుసరించమని ప్రేరణ ఇచ్చే జ్ఞానులు నాకు దొరకలేదు. ప్రవచనాలిచ్చేవారి జీవన విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే వినేవారి కంటే వారి జీవితాలలోనే ఎక్కువ మాలిన్యాన్ని చూశాను. వారి నుంచి మనస్సు ఎదురు తిరిగింది. పెద్ద పెద్ద సత్సంగాలు, సమ్మేళనాలు జరుగుతూ ఉన్నా నాకు వాటిని చూడటానికి వినటానికి మనస్సు ఒప్పేది కాదు. క్లియర్ గానే ఉంది కదా భావన? ప్రకాశము నాకు లభించింది. కాని ఇది నాకు అంతరంగము నుండే లభించింది, బయట నుంచి కాదు. నా ఆత్మయే సాహసించి తన చుట్టూ ఉన్న వలను ఛేదించే ధైర్యమునిచ్చింది. అప్పుడే ఫలితాలు పొందగలిగాను. ఇతరుల మీద ఆధారపడి జ్ఞాని అనిపించుకున్న వారు బహుశా నన్ను కూడా అజ్ఞానిగా చేసి ఉండేవారు. ఎవరికైనా ప్రకాశము, జ్ఞానజ్యోతి లభిస్తే అది ఎప్పుడూ లోపల నుండే లభిస్తుంది. అది అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు మీకు నాలెడ్జ్ వచ్చినా బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఎవరిని గురువు అనుకుంటున్నారో మీ మనస్సు ఒప్పుకుంటేనే వాడు గురువు అవుతాడు. ఇంకేత గురువు కాదు ముఖ్యం, నీ మనస్సు ముఖ్యం. చాలా మందికి రజనీష్ చెప్పేటటువంటి జీవిత విధానం నచ్చదు. అంచేత ఆయన ఎంత గొప్ప మాట చెప్పినా మీరు వినరు. భావం అర్థమైందా? అంచేత మీరు ఎవరి మాట వింటున్నారు? గురువు మాట వింటలే. మీకు నచ్చిన మాట వింటున్నారు మీరు. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. అంచేత ఇప్పుడు నేను ఇచ్చినటువంటి గురుసత్తా వాళ్ళు ఏం చెప్పారో దాన్ని నచ్చుకోవటానికి ప్రయత్నించేయండి. అంతకంటే గొప్ప వ్యక్తులు మీకు దొరకరు. కానీ అది లోపల నుంచి రావాలి మీకు. ఎవరికైనా ప్రకాశము, జ్ఞానజ్యోతి లభిస్తే అది ఎప్పుడూ లోపల నుండే లభిస్తుంది అన్నది నాకు అర్థమైంది. కనీసం నా వరకు ఇది తథ్యము అని నిరూపణ అయింది. ఆధ్యాత్మిక ప్రగతిలో పెద్ద పెద్ద కొండల వంటి బాహ్య అవరోధాలు, లక్ష్యము మీద నిరంతర శ్రద్ధ ఉండకుండా, శ్రేయో మార్గములో నడిచే సాహసము చేయకుండా తొలగించుకోలేము. అంటే రెండు పనులు మీరు చేయాలి, శ్రద్ధ ఒకటి ఉండాలి, దాని తర్వాత శ్రేయో మార్గంలో నడిచే సాహసం మీరు చూపించాలి. చూపిస్తే ఆ పెద్ద పెద్ద కొండలు కూడా తొలగిపోతాయి. ఈ నిర్ణయం మీద నేను దృఢంగా ఉన్నప్పుడు సహాయకులు నాకు ఎప్పుడూ లభిస్తూనే ఉన్నారు. గురుదేవుల నుంచి భగవంతుడు వరకు అందరూ నా లక్ష్యమును సరళము చేయుటకు నిరంతరము లభిస్తూనే ఉన్నారు. ప్రగతి మార్గములో నెమ్మది నెమ్మదిగా సుదృఢమైన అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. ఈనాడు ఉన్న నా స్థితికి ఈ విధి విధానము అవలంబించటం వల్లనే చేరుకున్నాను. సాధారణంగా చాలా మంది ఆధ్యాత్మిక జీవనము చాలా కష్ట సాధ్యము అంటారు, కాని నా వ్యక్తిగత అనుభవము దీనికంటే సర్వదా భిన్నము. నిజానికి వాసనాతృష్ణలతో నిండి ఉన్న జీవితము చాలా కఠినమైనది, జటిలమైనది. ఈ స్థాయిలో జీవించే వ్యక్తి ఎంత శ్రమపడతాడో, ఎంత బాధపడతాడో, ఎంత వ్యధ వేదనలు సహిస్తాడో, ఎంత గందరగోళం పడతాడో వాటిని చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలోని కష్టాలు నగణ్యమనే అనిపిస్తుంది. అంత శ్రమ, అంత బాధ, ఇంత ఉద్వేగము పడినా ఒక్క క్షణము కూడా సంతోషము ఉండదు. కోరికలను తీర్చుకున్నటకు చెప్పలేనంత ప్రయాస, కాని ఆ కోరిక పూర్తి కాకముందే 100 కొత్త అభిలాషలు సమూహము ఏర్పడుట. ఇదంతా ఎంత గందరగోళమంటే అతి పెద్ద సఫలత పొందినా వ్యక్తికి తృప్తి లేదు, సంతోషము లేదు. ఒక చిన్న సఫలత పొందటానికి ఎంత అలసిపోయి శ్రమ చేయవలసి వస్తుందో తెలిసినా దానికంటే పెద్ద సఫలత పొందటానికి 4 రెట్లు 10 రెట్లు బాధ్యత పైన వేసుకుంటారు. గతి తీవ్రమవుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువవుతాయి, జంజాటమే ఎక్కువవుతుంది. వాటిని సవరించుకోవటానికి దేహము, మనస్సు, ఆత్మ యొక్క మొత్తము శక్తి ఖర్చయిపోతుంది. సామాన్య శారీరక మరియు మానసిక శక్తి సొరసల్లాంటి అభిలాషలను పూర్తి చేయటానికి సమర్థత లేకపోవటం వల్ల అనీతి, అనాచార మార్గాలు ఎన్నుకోవలసి వస్తుంది. జగన్య పాపకర్మలు చేసిన అభిలాషలు, కోరికలు ఎప్పటికీ తీరుతాయి. పొందిన ఉపలబ్ధులను దానికి పడ్డ నిరంతర మానసిక ఉద్వేగము మరియు వాటి వల్ల భవిష్యత్తులో రాబోయే ఘోర ఫలితాలు, ఈ రెండింటినీ కలిపి చూస్తే వాటిని అతి తుచ్చముగానే భావించవలసి వస్తుంది. సాధారణ వ్యక్తులు నిరంతరము బాధపడుతూ, ఏడుస్తూ, రోషము శోకముల బారిపడుతూ జీవక్షవముల వలె జీవితాన్ని గడుపుతున్నారు. నిజానికి వీరే నిజమైన తపస్సులుగా గుర్తించాలి. అంత కష్టము, త్యాగము, ఉద్వేగము ఆత్మిక ప్రగతి మార్గంలో భరించగలిగితే ప్రతి వ్యక్తి యోగి, సిద్ధపురుషుడు, మహామానవుడు, దేవతే కాక భగవంతుడు కూడా అయిపోగలిగేవాడు. సాధారణ మానవులు పాపము ఏమీ పొందలేరు, చాలా కోల్పోతారు. నిజానికి వీరే నిజమైనటువంటి త్యాగులు, తపస్సులు, బలిదానము చేసేవారు. ఎందువల్ల అంటే వీరు అత్యధిక పరిశ్రమతో పాపములు మూటకొట్టుకుని దుస్సాహసము చేయటే కాక సంపాదించింది బంధువర్గానికి ఇచ్చి స్వయముగా ఉత్తి చేతులతో వెళ్లిపోతారు. అందువల్ల నాకు ఇతరుల సుఖము కోసము స్వయముగా ఇంత కష్టపడే వారే మహాత్ములు, జ్ఞానులు, పరమార్థి పురుషులు అనిపిస్తుంది. వీరు తమని తాము మోహగ్రస్తులమని, పాపాత్ములమని, పదభ్రష్టులమని అనుకున్నా వీరు నా దృష్టిలో గొప్పవారే. అంచేత గురువుగారు మీకు సర్టిఫికేట్ ఇచ్చేశారయ్యా, మీరందరూ కూడా గొప్పవారే అని. కాని ఆయన తిట్టాడో మెచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోండి, నాకు తెలియదు. నా చుట్టూ ఉన్న జనసంఖ్య, నా చుట్టూ ఉన్న అసంఖ్య మానవ దేహధారుల యొక్క అంతరంగ బహిరంగ జీవితమును చూస్తే వీరందరికంటే ఎక్కువ సుఖమయమైన, ఆనందదాయకమైన జీవితము నేను జీవించాను అని చెప్పగలను. నాకు జరిగిన హాని ఏమిటంటే కాస్త తక్కువ సంపన్నమైన, తక్కువ వెలుసుబాటు ఉన్న జీవితాన్ని జీవించాను. వస్తు సామగ్రి నా దగ్గర తక్కువ ఉండటం వల్ల బీదవాడిలాగా కనిపించాను. సంపద లేకపోవటం వల్ల ప్రపంచము నన్ను చిన్నవాణ్ణి అనుకుంది, పట్టించుకోలేదు. ఇంతకంటే ఎక్కువ హాని ఆధ్యాత్మిక పదములో ఎవరికీ జరగదు. దీనివల్ల నాకు ఏ హాని జరగలేదు, నా ఏ పని ఆగలేదు. ఇతరుల షడ్రసోపేతమైన వ్యంజనాలు తిన్నా నేను బార్లీ శనగలు మాత్రమే తిని సర్దుకున్నాను. వారు నాలుగు పైన నియంత్రణ లేక రోగాలు పాలైతే నేను తిన్న ఈ చౌక ఆహారము బాగా అరిగేది, శరీరము రోగరహితముగానే ఉండేది. నేను పోగొట్టుకున్నదేమిటి? నాలిక యొక్క క్షణికమైన రుచి పోగొట్టుకుని నేను తీవ్ర ఆకలి కలిగి కివాడు పాపడ్ తలుపు కూడా అప్పడం అవుతుంది అనే యుక్తి సార్థకముగా అనిపించాను. అంటే ఆయన తలుపులు తిన్నారని కాదు, అంత బాగా ఆకలేసింది అని అర్థం. ఇంకా రుచి గురించి అడిగితే విలాసవంతులైన వారి ఆహారము కంటే నా యొక్క బార్లీతో తయారు చేసిన రొట్టె ఎక్కువ రుచి గలది అనిపిస్తుంది. ధనము సంపాదించి మంచి బట్టలు మంచి ఇల్లు మొదలగునవి చేకూర్చుకుని తమ అహంకారములను ఇతరులు పెంపొందించుకుంటే నేను స్వల్ప సాధన సామగ్రితో వారిలాంటి విలాసపూరిత వాతావరణాన్ని పొందలేకపోయినా సాధారణ జీవితము ప్లెయిన్ లివింగ్ వల్ల పొందిన ఆత్మసంతోషము ఆనందము ముందు వారి విలాసమైన జీవితం ఎందుకు పనికిరాదు. బాలబుద్ది గలవారు నన్ను వెక్కిరించినా అవగాహన కలవారు నా సాధారణ జీవితం యొక్క తెర వెనకాతల ఉన్న గొప్పదనాన్ని గుర్తించి దాని ముందు వారి శిరస్సులు వంచారు. మరి వారు లాభంలో ఉన్నారా? నేనా? వస్తుస్థితి జాగ్రత్తగా గమనిస్తే తక్కువ పరిశ్రమ, తక్కువ రిస్కులు, తక్కువ బాధ్యతలు తీసుకుని నేను శారీరకముగా మానసికముగా ఎక్కువ సుఖముగా ఉండటే కాక సన్మానమును కూడా ఎక్కువ పొందాను. పిచ్చివాళ్లను ప్రశంసిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా నాకే బాధ లేదు. ఆత్మ నుంచి పరమాత్మ వరకు సజ్జనులు దూరదృష్టి కలవారు అందరూ నా జీవన ప్రక్రియ పద్ధతిని ప్రశంసించారు. కష్టాలు తక్కువ, లాభము చాలా ఎక్కువ. కోరికలతో అతి ఎక్కువ ఖర్చులతో కృత్రిమమైనటువంటి చాలా బరువు అనిపించే జీవితము పాపము పతనము అనే చక్రములు గల బండి ద్వారానే మోయగలము. నాది అంతా తేలికైనదే. పక్క బట్టలు సంకలో పెట్టుకోవటం, బయలుదేరటం, ఏ అలసట లేదు, ఏ వ్యధ లేదు. ఆదర్శవంతమైన జీవితమే అతి సరళమైనదని నా వ్యక్తిగత అనుభవము. దానిలో ప్రకాశము, సంతోషము, ఉల్లాసము అన్నీ ఉన్నాయి. దుష్టులు ఆక్రమణ చేసి ఏదైనా హాని కలగజేస్తే ఈ రిస్కులు పాపభూయిష్టమైన ఘృణిత జీవిత విధానంలో కూడా ఉంటాయి కదా. సంతులు సేవ చేసేవాళ్లు ఎన్ని కష్టాలు సహించవలసి వస్తుందో అంతకంటే చాలా ఎక్కువ కష్టాలు ప్రతిస్పర్ధ, ఈర్ష్య, ద్వేషము మరియు ప్రతీకారము మొదలగు కారణాల వల్ల భౌతిక జీవితంలో పడవలసి వస్తుంది. హత్యలు, ఆక్రమణలు, దొంగతనాలు, దోపిడీలు, మోసములు మొదలగు వాటికి భౌతిక జీవితం మీద తీపి ఉన్నవాళ్లే గురి కావటం చూస్తాం. ఇంతమంది వ్యక్తులు స్వేచ్ఛగా తమ ప్రాణాలను ధనాన్ని సమాజానికి ఇచ్చి ఉంటే వాళ్లను దేవతలుగా కొలవటమే కాక చరిత్రలో వారి పేరు సువర్ణాక్షరాలలో లిఖింపబడి ఉండేది. క్రైస్ట్, సోక్రటీస్, గాంధీ లాంటి వ్యక్తులు అతి తక్కువ సంఖ్యలోనే ఈ విధంగా బలవంతంగా చనిపోయారు. వీరికంటే 1000 రెట్లు పతనోన్ముఖ క్షేత్రంలోనే హత్యలకు గురి అవుతూ ఉంటారు. తన సర్వస్వము దానమిచ్చి బీదరికము వహించిన భామాషా లాంటి వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాని మోసము, నమ్మక ద్రోహములు, వ్యసనములు, వ్యభిచారము, ఆక్రమణలు, జ్వరములు, రోగాలు, మూర్ఖత్వము వల్ల అనేక మంది ధనవంతులు బీదవారుగా మారటము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము, వింటున్నాము. ఆధ్యాత్మిక క్షేత్రములో నష్టపోవుట, ఇతరుల ఆక్రమణ, దుఃఖములు తక్కువ. భౌతిక క్షేత్రములో ఇవి చాలా ఎక్కువ. ఈ సత్యం సరిగ్గా అర్థం చేసుకునగలిగితే వ్యక్తులు ఆదర్శవంతమైన జీవితము జీవించటానికి భయపడరు మరియు భౌతిక లిప్సలో ఇరుక్కుని బోర్లా పడే మూర్ఖత్వాన్ని చెయ్యరు. తృష్ణ, వాసన, ప్రలోభముల ద్వారా వ్యక్తి పొందేది తక్కువ, పోగొట్టుకునేది చాలా ఎక్కువ అనేది నా వ్యక్తిగత అనుభవం. నేను పోగొట్టుకున్నది నగణ్యము, అతి స్వల్పము. కాని ఎంత ఎక్కువ పొందానంటే నాకు మళ్లీ మళ్లీ ప్రతి వ్యక్తికి ఉత్కృష్టమైన ఆదర్శవంతమైన పరంపరను పాటించమని చెప్పాలని అనిపిస్తుంది. కాని విషయం కొంచెం కష్టం. నేను నా అనుభవాల సాక్షిగా ఉజ్వలమైన జీవితము జీవించండి అని గోల చేస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎంతమంది దానిని విన్నారు? విన్న వాళ్లలో ఎంతమందిని దాన్ని పాటించారు? ఈ మొత్తం మీద గురువు గారు చెప్పినటువంటి విషయం మీకు అర్థమవుతోంది కదా. మీరు భౌతిక జీవితంలో మేము చాలా ఆనందంగా ఉన్నాము అని భ్రమలో పడుతున్నారు. ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవిస్తే మీరే కాకుండా మీరు కొన్ని లక్షలాది మందికి అనేక యుగాలుగా మార్గదర్శకులు కావచ్చు. ఓ క్రైస్ట్, ఓ మహమ్మద్, ఓ సోక్రటీస్, ఓ సాయి, ఓ రామకృష్ణ పరమహంస, వీరందరూ ఇప్పటికీ మనకి మార్గదర్శకులుగానే ఉన్నారు. కానీ డబ్బున్నటువంటి వాళ్ళు, ఈ డిక్టేటర్స్ మార్గదర్శకులుగా లేరు. వాళ్ళ గురించి ఏమని చెప్పుకుంటాం మనం? యాదవ చచ్చాడు బాగుంది అనుకుంటాం. ఇంకా ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవిస్తే నువ్వు సుఖంగా ఉండటమే కాదు, నీ కుటుంబ సభ్యులు సుఖంగా ఉండటమే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా నువ్వు ఒక ఆదర్శంగా నిలబడగలుగుతావు. శ్రేయస్కరమైన దానిని అర్థం చేసుకుని, జీవితం యొక్క స్వరూపము, ప్రయోజనము, దాని ఉపయోగము అర్థం చేసుకుని ఆ మార్గంలో నడిచే ధైర్య సాహసాలు చేసి ఉండకపోతే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోస్తవత్ అనే రెండు మెట్లు ఎక్కడం నాకు కష్టమై ఉండేది. ఎవరైతే శరీరముని అంతా అనుకుని అదే తన నిజస్వరూపుని అనుకునేవాళ్లు, మరియు తృష్ణా వాసన కొరకే ఆతురత చూపించేవారు ఆత్మిక ప్రగతి నుంచి వంచితులవుతారు. పూజ ఉపాసన లాంటి చిన్న చిన్న కర్మకాండల ఆధారముగా ఎవరి పడవ ఒడ్డుకు చేరలేదు. నేను 24 సంవత్సరాల పాటు నిరంతరము గాయత్రి పురశ్చరణలో నిమగ్నమై ఉపాసన యొక్క ఒక మహత్వపూర్ణమైన అధ్యాయంను పూర్తి చేయవలసి వచ్చింది. కాని ఆత్మిక ప్రగతి యొక్క భావనాత్మక ప్రక్రియ జీవన సాధనతో పాటు కలిసినప్పుడే ఈ ఉపాసనా కర్మకాండ యొక్క సాఫల్యము లభించింది. ఈ సెంటెన్స్ మళ్లీ చదవండి, నేను 2 సార్లు చదువుతాను, అండర్లైన్ చేసుకోండి. ఆత్మిక ప్రగతి యొక్క భావనాత్మక ప్రక్రియ జీవన సాధనతో పాటు కలిసినప్పుడే ఈ ఉపాసనా కర్మకాండ యొక్క సాఫల్యము లభించింది. ఆత్మిక ప్రగతి యొక్క భావనాత్మక ప్రక్రియ జీవన సాధనతో పాటు కలిసినప్పుడే ఈ ఉపాసనా కర్మకాండ యొక్క సాఫల్యము లభించింది. అంచేత ఒక ఉపాసన ఒక్కటే సరిపోదు. ఆ ఉపాసన దేంతో కలపాలి? మీరు జీవన సాధనతో కలపాలి. అందుకే ఈ పుస్తకానికి ఆయన పెట్టిన పేరు అంటే జీవన దేవత సాధన. నిజమైన దేవత జీవితమే, లైఫ్, ప్రాణాలు. మనము ఈ దేవతను ఉపాసన చేయటం మానేసి ఏ వినాయకుణ్ణో, ఏ శివుణ్ణో, ఏ లక్ష్మినో, దేన్నో ఉపాసన చేస్తున్నాం. గురుదేవులు, ఈనాడు వచ్చేటటువంటి గురు పరంపర అందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి మాట చాలా ఎక్కువ వాడుతున్నారు. గురువు గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో పాటు సైన్స్ ఆఫ్ లివింగ్ కూడా కలుపుతున్నారు. ఆర్ట్ కి సైన్స్ కి తేడా తెలుసు కదా. ఆర్ట్ అందరూ పాటించలేరు. అందరూ ట్రైనింగ్ ఇచ్చుకుంటే పికాసో లాగా బొమ్మలు గీయలేరు. ఆర్ట్ ఈజ్ ఇండివిజువల్, సైన్స్ అందరూ నేర్చుకోవచ్చు. అయితే గురుదేవులు ఇక్కడ సైన్స్ ఆఫ్ లివింగ్ చెప్తున్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పటం లేదు. అంచేత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఒకేక ఒక లక్ష్యం ఏంటంటే, మానవ శరీరంలో ఏ జీవితం ఉన్నదో, ఏ శక్తి వల్ల అయితే మనం శ్వాస పీల్చుకుంటున్నాము, ఆ శక్తిని ఉపాసన చేద్దాం. క్లియర్? ఏ శక్తి వల్ల అయితే మనం జీవించి ఉన్నాము, ఏ శక్తి వల్ల అయితే మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, దాన్ని ఉపాసన చేద్దాం. ఈ ఉపాసన, జీవన దేవత ఉపాసన ఎప్పుడైతే మీరు ప్రపంచానికి అందజేస్తారో, ఎన్ని మతాలు ఉంటాయని మీ ఉద్దేశం? మత సంబంధమైనటువంటి గందరగోళాలన్నీ పోతాయి. దీన్నే సైంటిఫిక్ రిలీజియన్ అంటాం మనం. ఇంకేత ఈ ప్రయత్నాలు ఎంత విలక్షణమైనదో మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇన్ని మాస్కులు అక్కర్లేదు, ఇన్ని దేవాలయాలు అక్కర్లేదు, ఇన్ని గురుద్వారాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఒకటే ఒకటి ఏం కావాలి? హౌ టు లివ్. నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు ఎలా ప్రకటీకరించుకోగలవు? యూ బికమ్ గాడ్. నువ్వు భగవంతుడివి కా, భగవంతుడిని ఎందుకు అడుక్కోట నువ్వు?
అది ఆయన అక్కడ చెప్తున్నాడు.
ఈ ఉపాసనా కర్మకాండ యొక్క సాఫల్యం లభించింది. ఇతరుల వలె దేవతలను వశము చేసుకుని లేక ఇతరులను మోసగిస్తూ కోరికలను పొందటానికి యంత్ర మంత్రముల కర్మకాండ మాత్రమే చేసి ఉంటే జీవన దేవతా సాధన యొక్క ప్రాముఖ్యత అర్థము చేసుకుని ఉండకపోతే నిస్సందేహముగా నాకు కూడా ఏమీ లభించేది కాదు. నాకు లెక్కలేనంత భజనానంది మరియు తంత్రమంత్రము గురించి పూర్తి అవగాహనతో జీవన దేవతా సాధన చేయకుండా కర్మకాండలతోనే సంవత్సరాల తరబడి నిమగ్నమై ఉన్న వాళ్లు అనేకులు తెలుసు. వారి పూజా ఉపాసనా విధానము నాకంటే చాలా విస్తృతమైనది, కాని పరిశీలనగా చూస్తే వారు ఏమీ పొందలేకపోయారు అనేది స్పష్టమైంది. వారిలో తమని తాము మోసము చేసుకునే ఆత్మ ప్రవంచనను చూశాను. దీని ఆధారముగా వారు ఈ జన్మలో కాకపోతే చనిపోయిన తరువాత స్వర్గములో సుఖాలు లభిస్తాయి అనే భ్రమలో ఉన్నారు. కాని నా ఉద్దేశ్యము, నా భవిష్యవాణి ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరికి స్వర్గము మొదలగునవి లభించవు, ఏ విధమైన సిద్ధులు చమత్కారాలు లభించవు. సాధకుడి జీవన క్రమము ఉత్కృష్టత వైపు ఒక క్రమబద్ధ ప్రణాళికను అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అతని దృష్టికోణంలో మంచితనం వైపు మార్పు రావాలి, మరియు అతను చేసే పనులలో క్రియాకలాపాలలో ఒక ఆధ్యాత్మవాదికి అనుకూలమైన రీతినీతులు కలిగి ఉన్నప్పుడే అతని కర్మకాండ కాని పూజా పారాయణాలు కాని ఫలితాన్నిస్తాయి. ధూర్తులు, స్వార్థపరులు, పిశునారులు మరియు శరీరము పిల్లల కొరకు మాత్రమే జీవించేవాళ్లు తమ ఆలోచనలను కార్యపద్ధతులను పరిష్కరించుకోకపోతే వారికి తీర్థయాత్రలు, వ్రతములు, ఉపవాసములు, కథాకీర్తనలు, స్నాన ధ్యానాలు మొదలగు వాటి వల్ల ఏమీ లాభము ఉండదు అని స్పష్టముగా చెప్తున్నాను. ఈ కర్మకాండలన్నీ ఉపయోగకరమైనవే, కాని వాటి ఉపయోగము ఒక వ్యాసము రాయటానికి పెన్ను వల మాత్రమే ఉపయోగపడుతుంది. పెన్ను లేకుండా ఎలా వ్రాయగలం? పూజా ఉపాసన లేకుండా ఆత్మిక ప్రగతికి మార్గము ఎలా సంభవము? ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఇంకొక విషయము స్పష్టముగా తెలియాలి. అధ్యయన, స్వాధ్యాయము, చింతన, మనల యొక్క బౌద్ధిక వికాస ప్రక్రియ సంపన్నము చేయకుండా కేవలము కాగితము పెన్ను ఆధారముగా వ్యాసములు కవితలు వ్రాయలేము. ఆంతరిక ఉత్కృష్టత కూడా బౌద్ధిక వికాసము లాంటిదే. పూజా ఉపాసనల కర్మకాండలు మంచి పెన్ను లాంటివి. ఈ రెండింటి సమన్వయము వల్లనే పని జరుగుతుంది. ఏది లేకపోయినా అసంపూర్ణముగానే ఉంటుంది. సాధన యొక్క బండి ఒక చక్రముతోనే నడవదు. ఉపాసన మరియు ఆంతరిక ఉత్కృష్టత అనే రెండు చక్రాలు నా జీవన సాధన అనే బండికి ఉండేటట్టు చేసుకున్నాను. నేను ఉపాసన ఎలా చేశాను? అందులో రహస్యమేమీ లేదు. గాయత్రి మహావిజ్ఞానములో వివరించినట్టే నేను గాయత్రి మంత్రం యొక్క అతి సామాన్యమైన ఉపాసన చేసుకున్నాను. దీని తర్వాత అయినా ఈ గాయత్రి ఉపాసన ఆయన ఎలా చేసుకున్నాడో చెప్తారు. చాలా రహస్యాలు అందులో ఆయన చెప్పారు. ఇందులో ఈ రెండు మూడు పారాగ్రాఫ్లో ఆయన చెప్పినటువంటిది మీరు పాటించగలిగితే గ్యారంటీగా 3 సంవత్సరాల లోపల మీరు ఏ దేవతా సాక్షాత్కారాన్ని పొందదలుచుకున్నారో ఆ దేవతా సాక్షాత్కారాన్ని పొందగలరు. గ్యారంటీ అది. అందువల్ల ఇక్కడ నేను ఆపుతున్నాను. ఇంకేంటే, ఇంతవరకు ఆయన చెప్పింది ఏంటి అంటే మీ జీవిత సాధనలో ఉత్కృష్టత లేకుండా, ఆలోచన విధానంలో ఆదర్శాలు లేకుండా నువ్వు భగవంతుడిని పూజిస్తే రావణాసురుడు అవుతావు తప్ప ఋషివి కావు. రావణాసురుడు వాళ్ళు కూడా తపస్సులు చేశారు, కానీ ఆ తపస్సులు దేనికి ఉపయోగించుకున్నారు? స్వార్థానికి ఉపయోగించుకున్నారు. అంచేత ఆ విషయం గురించి మనం ఎక్కువ చర్చించక్కర్లేదు. కానీ ఉపాసన కూడదు అని ఆయన చెప్పటం లేదు. ఉపాసన ఒక పెన్ను లాంటిది, కానీ ఆ ఉపాసనా విధానము ఆంతరిక ఉత్కృష్టతతో ఎలా కలుపుకోవాలో, భగవంతుణ్ణి ఎలా ప్రార్థన చేయాలో, ముఖ్యంగా గాయత్రి యొక్క శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలో అనేది ఇంకా తర్వాత పారాగ్రాఫ్లో వస్తుంది. అది రేపు ఆ మూడుతో ప్రాక్టికల్స్ కూడా నేను చెప్తాను. అందుకే ఇవాళ ఆ థియరీని నేను రాసేసాను, మంచిగా ఉండు, నువ్వు ఆదర్శాలు వైపు ఉండాలి, నువ్వు వాసనలు కృష్ణలు మోహాలు ఉండాలి ఉండకూడదు, ఇదంతా అందరూ చెప్పేది. కానీ అవంతా పోగొట్టడం ఎలా, దాన్ని పోగొట్టుకోవటం ఎలా, మనం ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాం? కోరిక ఉంది మనకి అందరికీ, లేకపోతే ఇక్కడ కూర్చునేదంతా వినం కదా. కానీ ఈ ఆంతరికమైనటువంటి ఉత్కృష్టత తెచ్చుకుని భగవత్ శక్తితో మనని మనం ఎలా జోడించుకోవాలో అనేది రేపు రెండు రకాలుగా మనం చేస్తాం. ఒకటి ఆయన చెప్పిన థియరీ చదువుకుంటాం, రెండు ప్రాక్టికల్ గా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఆ మానసిక స్థితితో రేపు రండి, వీలైతే పసుపు రంగు బట్టల్లో రండి. ఎల్లో కలర్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ పసుపు రంగు బట్టలు లేకపోతే పసుపు రంగు పైన ఏదైనా వేసుకోవటానికైనా రండి సాధ్యమైనంత వరకు. జై గురుదేవ్.